నేను ఆత్మ బంధువులారు, మన గమ్యం బయట ఎక్కడో లేదు, బయట ఏదో ఉందని అనుకుంటున్నాం. సాధించవలసింది బయట లేదు, గమ్యము బయట లేదు, కానీ బయట ఏదో ఉందనుకుంటున్నాం. ఏదో సాధించాలి, ఏదో సాధించాలి. ఏదైనా సాధించిన స్వప్నం సమానం. మన చేతులకి చెప్పులు వచ్చినా, మన పెట్టిలోకి లక్షలు వచ్చినా రెండు స్వప్నంతో సమానం. మన ఇంటికి లక్షలు వచ్చినాయి అనుకోండి, అదృష్టం బాగుండేది, అది స్వప్నమే. అది చేతులకి చెప్పులు వచ్చినాయి అనుకోండి, అది స్వప్నం, అది స్వప్నమే, ఇది స్వప్నం. అసలు బాహ్యంగా సాధించవలసిందంటే ఏమి లేదు, ఉందని మనకు అనిపిస్తూ ఉంటుంది మనస్సు. కదా మన గమ్యం, మనం సాధించవలసింది మన హృదయంలో, మనం పొందవలసింది మన హృదయంలోనే ఉంది, మనం సాధించవలసింది మన హృదయంలోనే ఉంది. మన గమ్యస్థానం బయట లేదు, హృదయంలోనే ఉంది, అది మర్చిపోతున్నాం మనం. దేహం ప్రారంభాన్ని బట్టి వచ్చాం. భగవంతుడు ఏ పని నిమిత్తం మనల్ని ఈ భూమి మీదకి పంపాడో ఆ పని ఇష్టంగా, ప్రేమగా, హితవుగా చేయటం మంచిది. అందరినీ తలవ పని నిమిత్తం పంపించాడు భగవంతుడు. భగవంతుడి ఆజ్ఞ లేకుండా మనం ఈ భూమి మీదకి రావటానికి అవకాశం లేదు. భగవంతుడికంటే భిన్నంగా కూడా మనం లేదు. దేహం లోపల నేను, శంకరాచార్య వారు అన్నారు కదా, బ్రహ్మ సత్యం లోకం నుంచి. మన కళ్ళ కనపడ ఏది నిజం కాదు, బ్రహ్మ మూటే సత్యం. జగత్తు జగత్తుగా నిజం కాదు, బ్రహ్మముగా మటుకే నిజవాడు. దేహము నేనే తెలంపు, నోడితోటి ఇదంతా నిజం చెప్పినా ప్రయోజనం లేదు. కానీ ఆచార్యుల వారు సిద్ధాంతం చెప్తారు, దేహగతమే నేను ఉన్నంతకాలం. ఇప్పుడు మనం అందరూ నేను నేను అంటున్నాం, ఆ నేనేంటంటే దేహానికి పరిమితమైన నేను, దేహానికి గతం, దేహగతమైన నేను, మనోగతమైన నేను. అంటే మనోదేహమును అంటిపెట్టుకుని ఉంటుంది అది. గాఢ నిద్రలో దాని ఇంటికి వెళ్ళిపోతుంది ఈ దేహగతమైన నేను. జాగ్రత్త అవస్థలో మనోదేహముని అంటిపెట్టుకుని ఉంటుంది. సరిగ్గా మనం నిద్రలోకి వెళ్ళేటప్పుడు నిద్రలోకి ఎవరు వెళ్తున్నాడో చనిపోయిన తర్వాత శరీరం విడిచిపెట్టి వాడు వెళతాడు. సరిగ్గా మనం నిద్రలోకి వెళ్ళి పాయింట్ అవుతుంది, అప్పుడు నిద్రలోకి ఎవడైతే జారుకుంటున్నాడో, మరి నిద్రలోని జాగ్రత్త అవస్థలోకి వచ్చేప్పుడు ఎవడైతే వస్తున్నాడో, శరీరం మరణించినప్పుడు కూడా బయటికి ప్రయాణం చేసేవాడు కూడా వాడు. ఆ నిద్ర స్థితి మీకు అర్థమవుతుందంటే సరిగ్గా తెలుస్తుంది. నిద్రలోకి జారిపోతాడు, మనకు నిద్ర రావటాలు అనుకుంటాం, సడన్గా హృదయంలోకి జారిపోతాడు. వాడే శరీరం చచ్చిపోయాక ప్రయాణం చేస్తాడు, వాడే వాడే జీవుడు అని అంటారు. ప్రపంచంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మనకి దేహ ప్రారంభం ఎలా ఉంటుందో అలాగే లోకంలో, ఈ లోకం కూడా దీనికి యజమాని భగవంతుడు. అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి, మంచి జరుగుతూ ఉంటాయి, చెడు జరుగుతూ ఉంటాయి, అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అయితే దీని ప్రభావం మన మీద ఉండకూడదు అనుకుని, నోడితో అనుకుని ఎంతో కొంత బాహ్య ప్రపంచం సంఘటన ప్రభావం మన మీద ఉంటుంది. ఎంతకాలం ఉంటుందంటే ఈ దేహగతమైన నేను అనే తలంపు లోపల ఎంతకాలం అవుతుందో, దేహంతో తదాత్మ పొంది నేను ఇక్కడ ఎంతకాలం అవుతుందో, బాహ్యమైన సంఘటన యొక్క ప్రభావం మన మీద పడకుండా ఆఫ్ చేసుకోలేదు. ఎప్పుడైతే దేహగతమైన నేను, మనోగతమైన నేను నశించిందో, అప్పుడు బాహ్యమైన ఏది జరిగినా, బాహ్య సంఘటన ఏది జరిగిందో దాని ప్రభావం కించుతూ ముళ్ళంతా చింతాకంత కూడా మన శిరస్సు మీద దాని ప్రభావం ఉంటుంది. అది నేనే ఏ విషయం గురించి భయపడకండి. నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ విషయం గురించి భయపడద్దు. అసలు ఇంకా భయపడటం వల్ల అశాంతి వస్తుంది మనిషి. తర్వాత ఏదో జరిగిపోతుంది, ఏదో జరిగిపోతున్నాయి, ఏదో ఏం జరుగుతుంది భగవంతుని తెలియకుండా ఏం జరుగుతుంది. భగవంతుడని కొడుకున్నాడు. భగవంతుడి పట్ల మనం ఎక్కడన్నా పాము చూస్తే పారిపోతాం. అలాగే అసూయి పనులు, అసూ తొందర కొంతమంది అసూయి పనులు ఉంటారు. తర్వాత భగవంతుడి పట్ల కొంచెం కూడా విశ్వాసం లేని వాళ్ళు ఉంటారు, విశ్వాస శూన్యులు ఉంటారు. మనం పాము చూసి ఎలా పారిపోతాము, అసూయి పనుల దగ్గర నుంచి, భగవంతుడి పట్ల విశ్వాసం లేని వాళ్ళ దగ్గర నుంచి అలా పారిపోవటం నేర్చుకోవాలి. వాళ్ళ మీద పాములే మీరు. పాము కరిచిన ప్రమాదం శరీరం చనిపోతుంది, అంతే చనిపోతారు. అంతేకాని భగవంతుడి పట్ల విశ్వాసం లేని వాళ్ళ దగ్గర నుంచి, ప్రేమలైన వాళ్ళ పట్ల, తర్వాత అసూయి పనుల దగ్గర, పాములను చూసి ఎలా పారిపోతాం, మనుషుల దగ్గర నుంచి పారిపోవటానికి ప్రయత్నం చేయాలి. అయితే మీ వాళ్ళు చెప్పారు, చేసే స్నేహాల విషయంలో, చదివే గ్రంథాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం. మనం జ్ఞానం నేర్చుకోకపోయినా ఆశ నేర్చుకుంటున్నాం, అసూయి నేర్చుకుంటాం. నేర్చుకునేదేమో జ్ఞానం నేర్చుకుంటున్నాం అనుకుంటాం, కానీ అసూయి నేర్చుకుంటాం. ఇక్కడ లోపల ఏం అనుభవం ఉండదు. ఒక ఉపనిషత్తుడు చెప్పాడు, లోపల నీకేం అనుభవం ఉండదు, ఏదో చెప్తా ఉంటావు ఆ మాటలు ఈ మాటలు తత్వం గురించి, దాని తారీఖు అనుభవం లేదు. లోపల అనుభవం లేకుండా ఏదో మాటలు నువ్వు చెప్తాంటే నువ్వు పగట వేషగాడితో సమానం అన్నాడు ఒక ఉపనిషత్తుడు. నీకంటే పగట వేషగాళ్ళే మెరుగా. ఈ బుడమొక్కలోళ్ళు వస్తూ ఉంటారు, వీళ్ళకి గంగలు ఈ బుడమొక్కలోళ్ళు మెరుగు, పగట వేషగాళ్ళు మెరుగు. నువ్వు చెప్పే సబ్జెక్ట్ తాలూకు నీకు ఏమైనా హృదయంలో అనుభవం ఉందా? ఎన్నాడు పలుకుతో చిలక పలుకు నువ్వు? నువ్వు చెప్పే తాలూకు అనుభవం నీకు ఉందా లేదు? అసలు అనుభవం పొందాలి. అనుభవం లేకుండా చెప్పినా పెద్ద చెప్పొచ్చును కానీ దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. చెప్పినా వాడు పగట వేసగడ అన్నాడు ఒక ఉపనిషత్తు. అదే ఈశ్వరుడు అంతటా ఉన్నాడు, మన లోపల ఉన్నాడు, అంతర్యామంలో ఉన్నాడు. ఆనందం అక్కడే ఉంది, ఆనందం అక్కడే ఉంది. ఎక్కడికి ఈశ్వరుడు ఉన్నాడు? అంతటా ఉన్నాడు, మన హృదయంలో కూడా ఉన్నాడు, అంతర్యాముగా ఉన్నాడు. అంతర్యామి తాలూకు అనుభవం, దాని అనుభవం, దానికి అనుభవ ఏకవేద్యం చేసుకోవడం మన జీవిత గమ్యం. బయట అసలు గమ్యం అంటే ఏమిటది? ఒకవేళ ఉన్నది స్వప్న సమాప్ భగవంతుని కాదని, భగవంతుడి సంకల్పాన్ని కాదని మనం చేసేది ఏమి లేదు. నాతో సమానమైంది, నాకు మించింది, ఈ లోకంలో కానీ ఇతర లోకాల్లో కానీ ఏమి లేదన్నాడు భగవంతుడు భగవద్గీతలు. నాతో సమానమైంది కానీ, నన్ను మించి కానీ, నన్ను కాదని కానీ సృష్టి ఏమి జరగటానికి అవకాశం లేదన్నాడు భగవంతుడు. ఆ ఒక్క వాక్యం అర్థం చేసుకుంటే చాలు, మనకి దుఃఖం వెంటనే నశిస్తుంది. నాతో సమానమైన వస్తువులు, నాకు మించిన వస్తువు లేదు, నాకు తెలియకుండా సృష్టి ఏది జరగటానికి అవకాశం లేదు. ఒక ఏదైనా నాకు తెలియకుండా జరుగుతుంది ఆ సంగతి నువ్వు అనుకుంటే నీ అమాయకత్వానికి గుర్తు, నీ అజ్ఞానానికి గుర్తు, నీ గందరగోళానికి గుర్తు, నీ తెలివిహీనతకు గుర్తు, నీ బుద్ధిహీనతకు గుర్తు అన్నాడు భగవంతుడు. భగవంతుడు అంతర్యామగా ఉన్నాడు, ఈశ్వరుడు అంతర్యామగా ఉన్నాడు, కానీ వాడితో మనం అనుసంధానం చేసుకోవాలి. ఉన్నాడు, లోపల ఉన్నాడు, మనకు తెలిసినా ఉన్నాడు, తెలియకపోయినా ఉన్నాడు. వాడితో అనుసంధానం చేసుకోవాలి, వాడితో అనుబంధం పెట్టుకోవాలి మనం. ఇప్పుడు చూడండి, ఎవరిదైనా మనకు పని అవ్వాలంటే వాడితో వెళ్ళి మాట్లాడతాం, వాడితో మనం డైరెక్ట్గా పరిచయం లేకపోతే ఎవరినో తీసుకెళ్తాం పరిచయం చేసుకోవడానికి. ఆయన సోన్ సో సోన్ సో చెప్తాం, ఇలా చెప్తాం. అలా ఈశ్వరుడు ఉన్నాడు, లోపల ఉన్నాడు, అంతర్యామగా ఉన్నాడు, యజమాని చైతన్యంగా ఉన్నాడు, వాడు ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు. ఆ దేహాన్ని ప్రారంభాన్ని అనుసరించి ఆడుస్తున్నాడు. మన డ్రైవరు, మన కంట్రోలు, మన యజమాని, మన భర్త, మన కర్త, అందరూ మన హృదయములు అంతర్యామగా ఉన్నాడు. ఆ లేడు అనేవాళ్ళతో మనం సహవాసాలు తగ్గించుకోవాలి. చాలామంది పాడైపోవటానికి స్నేహదోషాలే కారణం. అదే లోపల ఈశ్వరుడు ఉన్నాడు, ఆయనతోటి అనుసంధానం పెట్టుకోవాలి. అలాగే రామకృష్ణ పరమహంస గారు భార్య శారదామాత ఆవిడ ఎప్పుడు మంత్రం జపం చేసేది. ఆవిడ ఏ ఒక మంత్రం, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః, ఏదో ఏదో మంత్రం, నేను మంత్రం ఏదో ఒక మంత్రం ద్వారా అనుసంధానం పెట్టుకోవాలి. అది దానికి ప్రచారం అక్కర్లేదు. మీరు ఒంటరిగా కూర్చుని, ఏకాంతంగా కూర్చుని, శ్రద్ధగా భక్తిగా మీరు ఆ మంత్రాన్ని అనుసంధానం చేసుకుంటే లోపల ఉన్నటువంటి సృష్టికర్తతో, మీ యజమానితో మీకు అనుబంధం ఏర్పడుతుంది. అది ప్రచారం కోసం చేయకూడదు, ఏకాంతంగా ఉండాలి, ఏకాంతంగా చేసుకోవాలి. ఒంటరిగా జపం చేసుకుంటే మీకు ఫలితాలు వస్తాయి. ఒకవేళ మీకు కోరికలు ఉన్నాయనుకోండి, ఆ కోరికలు కూడా నెరవేరుతాయి. నామాన్ని జాగ్రత్తగా చేసుకునేప్పుడు భగవంతుడు అంటే కలపుతారు, మన ఎదురైతే చేస్తాడు. మనైనా సరే ఏది ఆలోచిస్తామో అది అవుతాం, ఏది మాట్లాడతాదో అది అవుతాం. ఏదో ఆలోచిస్తున్నా అలా అనుకో, చాలా ప్రమాదం. మనం ఏది ఆలోచిస్తామో అదే అవుతాం, ఏది మాట్లాడతామో అదే అవుతాం. ఏదో ఆలోచనలు వస్తాయని అజాగ్రత్తగా ఉండకూడదు, అజాగ్రత్త పనికి రాదు. ఇంకేంటే, మనం ఆలోచించేదే మనం అవుతాం, మనం మాట్లాడేదే మనం అవుతాం, మనం స్మరించేదే మనం అవుతాం. నువ్వు శరీరం, భగవంతుడు చెప్పాడు గీతలో, శరీరం మరణించేటప్పుడు నీకు దైవస్మరణ రా. నువ్వు జీవితం పొడిగినా ఏదైతే స్మరిస్తున్నావో, ఏదైతే ఆలోచిస్తున్నావో, దేని గురించి మాట్లాడుతున్నావో, దేని గురించి జీవిస్తున్నావో, అదే నీ ప్రయాణ ప్రాణ ప్రయాణ టైంలో నీకు గుర్తుకొస్తుంది. కానీ జీవితం పొడిగినా ఒకదాని గురించి ఆలోచించి ప్రాణ ప్రయాణం టైం ఇంకోటి గుర్తుకు రావాలంటే రాదు. నువ్వు జీవితం పొడిగినా దేనైతే ధ్యానం చేస్తా, ధ్యానం అన్నా తపస్సు అన్నా ఒకటి, దేనైతే నువ్వు జపిస్తున్నావో, దేనైతే ధ్యానిస్తున్నావో, దేని గురించి ఆలోచిస్తున్నావో, అదే నీకు శరీరం విడిచిపెట్టేటప్పుడు, ప్రాణం బయటకు వెళ్ళేటప్పుడు అదే నీకు గుర్తుకు వస్తుంది. అంటే ఎప్పటి నుంచి జాగ్రత్తగా సాధన చేసుకో అర్జున గీతలో చెప్తాడు, భగవంతుడు భగవద్గీతలో చెప్తాడు. మీరు మహోన్నతమైన స్థితిని మీరు పొందాలన్నా, నేను పొందాలన్నా, ఈ భారతదేశం గొప్ప స్థితిలోకి వెళ్ళాలన్నా, భగవద్గీతను చదివి అర్థం చేసుకుని ఆచరించి అనుభవంలోకి చేర్చుకుంటే మనం అందరం పెద్దవాడు అవుతాం, మనతో పాటు దేశం కూడా పెద్ద గొప్ప దేశం కూడా. కేవలం పారాయణ గ్రంథం కాదు భగవద్గీత. అర్థం చేసుకుని ఆచరించడానికి ఎంత కొంత ప్రయత్నం చేయాలి. మనం పెద్ద పెద్ద సాధనలు చేయకపోయినా కనీసం చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆత్మస్థుతి ఒకటి, పరనంద ఒకటి. ఈ ఆత్మస్థుతి వల్ల పరనంద వల్ల పాడు జన్మలు వస్తాయి, మనకి నీచమైన జన్మలు వస్తాయి. కొంతమంది వాళ్ళని వాళ్ళే అస్తమాని ఏదో ఒకటి స్తోత్రం చేసుకుంటూ ఉంటారు. కానీ ప్రమాదం ఏంటంటే వాళ్ళకి రాబోయే జన్మ నీచమైన జన్మలు వస్తాయి, పాడు జన్మలు వస్తాయి. ఏ జన్మ కాజన్మ సంసారం కూడా వెంటాడుతూ ఉంటుంది. మీరు భాగవతంలో ఆ కథలో నేర్చుకోవలసింది అది. వామన రూపంలో మహావిష్ణువు వస్తాడు, దానం చేయమని అడుగుతాడు బలి చక్రవర్తి. బలి చక్రవర్తి రాక్షస వంశమైన ఉత్తముడు, మనిషి ఉత్తముడు. మనుషుల్లో చాలామంది మంచివాళ్ళు ఉంటారు. రాక్షసుల్లోనే మంచివాళ్ళు ఉన్నారు, మనుషుల్లో మంచివాళ్ళు ఉన్నారు, దేవతల్లో కూడా చాలా మంచివాళ్ళు ఉంటారు. కానీ ఎంత మంచితనం లోపల దేహము నేనని తలంపు, దేహము నాది దేహము నేనని తలంపు పోవడం కష్టం. ఎక్కడో పరాకాష్ఠలో కానీ ఆత్మజ్ఞానంలో కానీ అది కాలి మాడదు. చాలా మంచితనం ఉండొచ్చు, కానీ దేహము నేను దేహము నాది అనే తలంపు ఊరిపోవటం చాలా కష్టం. మంచితనం ఉన్నప్పటికీ, పాండిత్యం ఉన్నప్పటికీ, లోపల అమృతానుభవం లేనప్పుడు ఎంత ధనం ఉన్నా, ఎంత పాండిత్యం ఉన్నా, ఎంత యశస్సు ఉన్నా ఏమీ ప్రయోజనం లేదు. అని స్వప్న తెలుగు ఆనందం లోపలే ఉంది, బయట ఎక్కడ లేదు. పైగా ప్రపంచాన్ని గురించి భగవంతుడు పేలి పెట్టాడు, అశాశ్వతం అనిత్యం, అశాశ్వతం దుఃఖాలయం. ఇక నీకేమి లేదు, సుఖం ఉండాలి నువ్వు అనుకుంటున్నా ప్రపంచంలో ఎక్కడ సుఖం ఉండదు. కానీ నువ్వు అనిపిస్తాను నీకు ప్రపంచం ఏదో సుఖం ఉంది, సుఖం ఉంది. భగవంతుడు చెప్పాడు గీతలో, నీ హృదయంలో మనస్సు నిలుపుకో, ఉపాసన అస్తాను హృదయం ఒకటి. హృదయంలో మనస్సు నిలుపుకో అందరికీ ఉండొచ్చు. హృదయంలో మనస్సు ఉంచితే మనసు కరిగిపోతుంది. హృదయంలో ఈశ్వర స్థానం హృదయంలో ఉంది. అది అనుకున్న ప్రయోజనం లేదు. లోక సుఖాల పట్ల, లోక భోగాల పట్ల, లోక కీర్తి ప్రతిష్ట పట్ల ఆ లోక వాసన నీలో బలీయంగా ఉన్నప్పుడు నువ్వు మనస్సును హృదయంలో నిలబెట్టుకోవాలని ఇది నీకు సాధ్యం కాదన్నాడు భగవంతుడు. ఇప్పుడు నా మనసు నా హృదయంలో నిలబెట్టుకుని ఏదో ధ్యానం చేసుకోవాలనుకుంటాను, నాకు తెలియకుండా నా మనసులో లోకంలో ఈ సుఖాలు అనిపించాలి, ఈ భోగాలు అనిపించాలి, లోకంలో నేను ఏదో పెద్దవాడిని అనుకోవాలి, పెద్దవాడిని అనిపించుకోవాలి, అందరికంటే నేను శ్రేష్ఠుడని అనిపించుకోవాలి. ఏది మీకు లోక సంబంధమైన భోగకాంక్ష, సుఖకాంక్ష ఉందనుకోండి, అలా ఉన్నప్పుడు మీ మనసు హృదయంలో నిలబెట్టి ఉంచలేదు. మీరు ప్రయత్నం చేసినా అది బయటకు వచ్చేస్తుంది, కానీ లోపల ఉండదు అన్నాడు భగవంతుల స్వామి వాసుదేవ స్వామి వారు. మీరు ప్రయత్నం చేయొచ్చు కనుక నిలబడలేరు. ఇది సుఖకాంక్ష, ఆ భోగకాంక్ష మీ మనస్సును బయటికి దొల్లించుకొచ్చేస్తాను. మనసు బాహ్య ముఖానికి వెళితే అజ్ఞానం, లోపల ముఖానికి వెళితే లోచూపు కలిగితే జ్ఞానం. బయటికి వెళ్తే రూపచింతన, బయటికి వెళ్తే నామచింతన, మనసు లోపలికి వెళ్తే ఆత్మచింతన, దైవచింతన, అమృతానుభవం. బయటికి వెళ్తే అజ్ఞానం, లోపలికి వెళ్తే జ్ఞానం. బయటికి వెళ్తే దుఃఖం, లోపలికి వెళ్తే ఆనందం. ఈ దేహాన్ని ప్రారంభాన్ని విడిచిపెట్టి ఏది ఎందుకు జరుగుతుందో మనకి తెలియదు, ఏ సంఘటన ఎందుకు జరుగుతుందో తెలియదు. మనకంటే ఈశ్వరుడికి బాగా తెలుసు. ఇతరుల మాట ఎదురైంది, మన మంచి కూడా మనకి ఏది మంచిదో మనకంటే భగవంతుడికి ఎక్కువ తెలుసు. అది భగవంతుడి మీద సజీవంగా విశ్వాసం ఉన్న వాళ్ళకి ఆ వాక్యం అనుభవంలోకి వస్తుంది. ఒకవేళ మీ హృదయంలో ఈ కర్మవాసన ఉన్నప్పుడు, పునర్జన్మ హేతులు ఉన్నప్పుడు మీరు లేవు లేవు అనుకున్నా భగవంతుడు మోసపోవడం. మీరు అనుకున్నాడు దాని లోపల ఏమున్నాయో భగవంతుడు తెలుస్తుంది. లోపల ఉన్నవాడే ఆయన, అంతర్యామగా ఉన్నాడు లోపల. లోపల ఏముంది ఆయన చూస్తూనే ఉంటాడు. ఒకవేళ మీకు లేదు లేవనుకున్నా లోపల చూస్తూనే ఉంటాడు. మీకు భాగవతంలో కథ వస్తుంది, అది బలి చక్రవర్తి కథ. మహావిష్ణువు వస్తాడు వామన రూపంలో, వచ్చి మూడు అడుగులు దానం అడుగుతాడు. ఇది బాగా అర్థం చేసుకోండి, మూడు అడుగులు దానం అడుగుతాడు భాగవతంలో వస్తుంది కదా. రాక్షసు గురువు చెప్తాడు, వీడు మాయావీడు మహావిష్ణువు, భగవంతుడు వస్తున్నాడు వామన రూపంలో వస్తున్నాడు, ఇది పుట్టిగా కొరచగా ఉన్నాడు మామూలు వాడు అనుకుంటామేమో, వాడు చూడు జాగ్రత్త, వాడు అడుగుతాడు దానం అడుగుతాడు వద్దని చెప్తాడు. వచ్చేవాడు భగవంతుడు, వచ్చేవాడు భగవంతుడు. భీష్ముడు అంటాడు భూగ్రహణంలో, ఉత్తర భూగ్రహణంలో యుద్ధానికి వచ్చేవాడు ఉత్తర కుమారుడు కాదు, ఫల్గుణుడు వస్తున్నాడు. అంటే అజాగ్రత్త పనికి రాదు, జాగ్రత్తగా ఉండము. రాక్షసు గురువు చెప్తాడు శుక్రాచార్యుడు, వచ్చేవాడు భగవంతుడు, వాడు ఊరికి పైకి అమాయకంగా నీకు కనిపిస్తున్నాడు, పొట్టివాడు, ఒక జాండ మనుషులాగా ఉన్నాడు, పొట్టివాడే గట్టివాడు, వాడు పొట్టివాడైనప్పటికీ తక్కువవాడు అనుకుంటున్నాడు గట్టివాడు. వాడు అడుగుతాడు దానం అడుగుతాడు ఇవ్వద్దని చెప్తాడు. బలి చక్రవర్తి భగవంతుడు అంతా వాడు నా దగ్గరికి వచ్చి దానం అడిగితే ఇవ్వకుండా ఎలా ఉంటానంటాడు. ఇవ్వనని సమస్య లేదు, తర్వాత ఏది ఒకటి అవుతుంది అంటాడు. గురువు చెప్పినప్పటికీ వెళ్ళేది బలి చక్రవర్తి. వాడు ఏమంటాడు, మూడు అడుగులు ఏం వచ్చావంటే నాకు మూడు అడుగులు దానం సరిపోతుంది అంటాడు. ఆ 3 అడుగులు ఇస్తానంటాడు. ఒక అడుగుతోడు భూమి అంతా వ్యాపించాడు, ఇంకో అడుగుతోడు ఆకాశం అంతా వ్యాపింపజేశాడు. మరి 3 అడుగు ఎక్కడ పెట్టమంటావని అడిగాడు. 2 అడుగులు దానం అయిపోయింది. ఒక అడుగుతోడు భూమి అంతా వ్యాపించాడు, 2 అడుగుతోడు ఆకాశం అంతా వ్యాపించాడు, ఇంకా 3 అడుగు ఎక్కడ ప్లేస్ లేదు ఎక్కడ పెట్టమంటావని అడిగితే నా నెత్తి మీద పెట్టామంటాడు. ఎవరు మరి చక్రం అంటే నెత్తి మీద పెట్టామంటే దేహము నేననే తలంపు ఉంది కదా ఆడికి. గొప్ప దాన అన్ని మంచి గుణాలు బలి చక్రవర్తి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, దానం ఉంది అన్ని మంచి గుణాలు, గ్రేట్ మ్యాన్, గుడ్ మ్యాన్, మనకంటే మంచివాడు, మనకంటే గొప్పవాడు, అందులో సందేహం లేదు. కానీ లోపల నేను నా తలంపు అతనికి పోలేదు, కానీ అతనికి అది పోలేదనే సంగతి అతనికి తెలియదు. అప్రయత్నంగా అన్నాడు, మూడో పాదం నా నెత్తి మీద పెట్టాను. అప్పుడు మహావిష్ణువు అతను పెట్టి అతని శిరస్సు మీద 3వ పాదం పెట్టి నేననే తలంపు తీసేసాడు. అంటే భగవంతుడు చేసే పనులు మనకు బాహ్యంగా కొన్ని వినోదంగా చేస్తున్నాడు అనిపించినప్పటికీ మంచి చేస్తున్నాడు. పోతను పాలు తాగాడు. పోతను రాక్షస్త్రి. కృష్ణుడు చిన్నప్పుడు ఉంటే పోతను చంపేయడానికి వస్తే పాలు తాగాడు. ఆ స్థానం తాగాడు కృష్ణుడు. అది విషం తాగి పోతనకి మోక్షం ఇచ్చాడు. పోతన ఆవిడ పేరేం పేరు? ఇది పోతన రాక్షస పేరు. విషం పాలు తాగి మోక్షాన్ని ఇచ్చేవాడు భగవంతుడు. తాగిందని విషం ఇచ్చింది మోక్షం, వాడు దేవుడు. అంటే మనకు దుఃఖం రావటానికి కారణం ఏంటంటే భగవంతుడికి వేరుగా ఉన్నాం, భగవంతుడికి భిన్నంగా ఉన్నాం, ఇది సెపరేట్గా ఉన్నాం అనుకుంటాం. భగవంతుడికి సెపరేట్గా లేము, భగవంతుడికి భిన్నంగా లేము, భగవంతుడికి వేరుగా లేము, భగవంతుడిలోనే ఉన్నాం. తపస్సు అంటే ఏమిటంటే మన మనసు బాహ్య విషయాల మీదకి వెళుతూ ఉంటుంది. బాహ్య విషయాల మీదకి వెళుతున్న మన మనస్సుని వెనక్కి తిప్పి భగవంతుని మీద కానీ, ఒక ఇష్టదైవం మీద కానీ, లేకపోతే ఆత్మ మీద కానీ దాన్ని నిలబెట్టి ఉంచడం తపస్సు. భోగ చింతను తగ్గించుకుని దైవ చింతను పెంచుకోవడం తపస్సు. అనుసంధానం, ఇంటికాడ ఏకాంతంగా కూర్చుని ఏకంగా జప సాధన, ధ్యాన సాధన, పూజ సాధన, లోపల ఈశ్వరుడు ఉన్నాడు. మీకు ఇష్టమైన మంత్రాన్ని స్మరించుకుంటూ లోపల ఈశ్వరుడు చోట అనుబంధం పెట్టుకోండి, మీ కోరికలు కూడా నెరవేరితే మోక్షం కూడా వస్తుంది. పరిపూర్ణమైన సుఖం, పరిపూర్ణమైన శాంతి పొందాలంటే మోక్షం రాకుండా పొందలేడు. మోక్షం వచ్చినప్పుడు వాడు పునర్జన్మలోంచి విడుదల పొందుతాడు, చీకటి లోకాలలోంచి విడుదల పొందుతాడు. ఎవరిని అనుసరించొద్దు, మీరు మీ పద్ధతిలో మీరు ఉండండి. లక్ష్మీ లక్ష్మీ శాంతి శాంతి, లక్ష్మీ శాంతిగా ఎలా ఉంటుంది, శాంతి లక్ష్మీగా ఎలా ఉంటుంది, లక్ష్మీ లక్ష్మీ శాంతి శాంతి. మనం లక్ష్మిని లక్ష్మిగా తీసుకోవాలి, శాంతిని శాంతిగా తీసుకోవాలి. కానీ వారి పద్ధతిలో వారి మోక్షానుభవం పొందడానికి సాధన చేసుకోవచ్చు. బాహ్య జీవితంలో ఎవరు మీరు ఎలా చేసుకోకూడదు, మీ పద్ధతిలో మీరు చేసుకోవాలి. మీకు జపం ఇష్టం అనుకోండి జపం చేయాలి, విచారణ ఇష్టం అనుకోండి విచారణ చేయాలి, ధ్యానం ఇష్టం అనుకోండి ధ్యానం చేసుకోవచ్చు. ఎవరి పద్ధతిలో వారు సాధన చేసుకోవాలి. అనుకరణ పనికిరాదు. అనుకరణ, మీరు ప్రతి విషయానికి అనుకరణ చేస్తున్నారంటే మీకు ఆత్మవిశ్వాసం తక్కువ ఉందని అర్థం. ఆత్మవిశ్వాసం లేని వాళ్ళకి భయం ఎక్కువ ఉంటుంది. భయం ఎక్కువ ఉన్న వాళ్ళకి అశాంతి వస్తుంది, అశాంతి ఎక్కువ ఉన్న వాళ్ళకి గందరగోళం వస్తుంది. గందరగోళం వచ్చాక బుద్ధి పాడవటం ప్రారంభమవుతుంది. మీకు భయం లేదనుకోండి అశాంతి కూడా రాదు. భయపడటంలో అశాంతి ఎక్కువ వస్తుంది. భయపడటానికి ఏమి లేదు, మీ ఇంట్లో ఊహించుకుంటున్నారు. కానీ ఈశ్వరుడికి తెలియకుండా ఏమి జరగడానికి అవకాశం లేదు. అంటే మనం ప్రతి చిన్న విషయానికి భయపడుతున్నామంటే ఈశ్వరుడి మీద విశ్వాసం కొరత వల్ల. ఈశ్వరుడి మీద ఉండవలసినంత విశ్వాసం మనం లేకపోవటం వల్ల జీవుడు భయం వెంటాడతాను. అది లోపల ఉంటాడు, పరమాత్మ లోపల ఉన్నాడు. భగవంతుని ప్రార్థించాలి. మనం అందరం చేస్తున్న పొరపాటు ఏంటంటే గుళ్ళోకి వెళతాం, అది అడుగుతాం ఇది అడుగుతాం. అడగచ్చు, కానీ లోపల నాకు నేననే ఈ దేహగతం, దేహానికి పరిమితమైన నేననే తరంపు. దేహం పుట్టినప్పుడు పుట్టాను అనుకుంటున్నాను, దేహం చనిపోయినప్పుడు చనిపోతున్నాను అనుకుంటున్నాను. దేహగతమైన నేను లోపల అక్కడ ఉండదు, మీకు తెలియకుండా ఉండదు. నాకేం చేయొద్దా, దేహగతమైన నేను నన్ను విడుదల చేయమని ఎవడు భగవంతుని ప్రార్థించడు. లోపల దేహగతమైన నేను పెట్టుకుని లేదు లేదనుకుంటే ప్రయోజనం లేదు. లోపల క్యాన్సర్ జబ్బు పెట్టుకుని నాకు క్యాన్సర్ లేదంటే తగ్గట అలా అనుకున్నంత మాత్రం చేద్దు, లేకుండా పోదు. తర్వాత ఈ ప్రపంచంలోకి మనం వచ్చినందుకు మన పని ఏదో మనం జాగ్రత్తగా చేసుకుంటా ఉండాలి. కానీ అందరినీ ఏదో మనం ఉద్ధరించాలనే భావన మంచిది కాదు. కుక్కతో ఒక వంకర తీయటం ఎంత కష్టమో, మొత్తం అందరినీ సమాజంలో అందరినీ సమానం చేసేయాలనుకోవడం కూడా అటువంటిది అన్నాడు స్వామీజీ. ఈ లోకంలోకి అనేక మంది మహర్షులు వచ్చారు, అనేక మంది యోగులు వచ్చారు, అనేక మంది అవతార పురుషులు వచ్చారు, అనేక మంది మహాత్ములు వచ్చారు. ఎవడో సమాజాన్ని సమానం చేయలేరు కూడా అన్నది ఆ ఈశ్వర నిర్ణయం. ఇక మన చేతి వీళ్ళు సమానంగా ఉన్నారా? లేవు. మీరు 4 అక్కచెల్లెలు ఉన్నారనుకోండి, మీరు మీ 4 అక్కచెల్లెలు సమానంగా ఉన్నారా? 4 అన్నదమ్ములు అనుకోండి, మీరు 4 అన్నదమ్ములు సమానంగా ఉన్నారా? మీ ఎవరో దాకా సమాజానికి మీ కుటుంబంలో సభ్యులందరూ సమానంగా ఉన్నారా? గుణాలు తేడా, రంగులు తేడా, ఐశ్వర్యం తేడా, జ్ఞానం తేడా, అన్ని తేడా. ఎక్కడ సమాజానంతా సమానం చేయటం ఎలా సాధ్యం? అది సాధ్యం కాదు. ఈ సమానంతా సమాజం అంతా సమానం చేసేస్తాం అనుకోవటం అనేది కుక్క తోట వంకర తీయటం లాంటిది. కుక్క తోట వంకర ఎవడు చేయలేడు. సమాజం కూడా ఎటువంటిది అయితే ఒకటి, నిన్ను ఉద్ధరించుకోవడం కోసం సమాజానికి నువ్వు సహకరించవచ్చు, సమాజానికి ఉపయోగపడవచ్చు, నువ్వు పవిత్రుడు అవటానికి. అందుకని నువ్వేదో సమాజాన్ని ఉద్ధరించేస్తావని భావన పెట్టుకోవద్దు. నీ చేత ఏదో సమాజానికి సహకరించు, నువ్వు పవిత్రుడు అవుతావు, దానివల్ల వచ్చే లాభం అది. ఎంతమంది ఉద్ధరించగలం మనం? చేతనేం లేదో చేయండి, అదేనా అమ్మా, ప్రేమగా చేయండి. లోపల ఈశ్వరుని చూసి అంతర్యామగాని ఈశ్వరుని ఎల్లమ్మని పుల్లమ్మని చూడకండి. మీరు అంతర్యామగాని ఈశ్వరుని చూసి చేయండి. మీరు ఏం చేసినా అప్పుడు ఈశ్వరుని గైక మీరు పాత్రలు అవుతారు. ఎల్లమ్మ రూపం పుల్లమ్మ రూపం చూడద్దు మీరు. ఏది చేసినా ఆ లోపల ఈశ్వరుడు ఉన్నాడు అంతర్యామగా, వాణి దృష్టిలో పెట్టుకుని చేయండి. మీకు వచ్చి తగ్గులు రావు, రాగదు, ద్వేషాలు రావు. మనసు సమానం అయిపోతుంది. సమానమైన మనస్సుకి యోగం చేయడానికి అర్హత కలిగి ఉంటుంది. సమాన మనస్సం, ఆ సమాన బుద్ధి, అది అవసరం యోగానికి, యోగంలో సక్సెస్ అవ్వటానికి, భగవంతుడు ఐక్యం కావటానికి. ఇది ఇక్కడ ఏదైతే మనకు మోక్షం, మన ఉదయంలో మోక్ష స్థితి ఉంది, అది పొందటానికి ఏదైతే దష్టంలో దాన్ని తొలగించమని మానేసి భగవంతుని ప్రార్థించలేట అన్ని అడుగుతాం. అది మాయ. మాయ ఎక్కడుంది? దేహగతమైనలో. దాన్ని తొలగించుకుని అడగటం మానేసి మిగతా అని అడుగుతాం. అడిగితే ఆయన ఇస్తాడు, కాలప్రహంలో కొట్టుకుపోతాడు. ఏది అడగలవు మనకు తెలియదు. ఏది మంచిదో కూడా మనకి తెలియదు. మనకేది మంచిదో మనకు తెలియదు. ఏది మనం అడగాలో కూడా మనకు తెలియదు. మన కాలప్రహం ఇవాళ పచ్చగా ఉండి రేపు ఎండిపోయే వస్తువులు అడుగుతాం, అడుగుతారు. అని మోక్షం ఎవరు అడగరు. ఎందుకంటే దాని ప్రాముఖ్యత కూడా ఎవరికి తెలియదు. మీకు ఎంత గౌరవం ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత పాండిత్యం ఉన్నా, లోపల శాంతి లేకపోతే మీరు సుఖపడరు. అరుణాచల నామం చూడండి, భగవాన్ ఎంతో ఉద్ధరించి అరుణాచలం నామం విన్నాడు ఆయన బంధువు ద్వారా, ఎంతో ఉద్ధరింపబడ్డాడు. ఆ నామంలో ఎంత మహత్యం ఉందో చూడరు. అరుణాచలం ఎవరో బంధువు చెప్తంటే ఆయన మధురైలో ఉండగా అది చెవిలో పడింది. ఎంతో ఉద్ధరింపబడ్డాడు ఆ నామం వినగానే ఆయన ఏదో మహోన్నత స్థితి పొందినట్టు అనిపించింది నాకు. అంటే నామానికి అంత శక్తి ఉంది. అది గోవిందనామం అనవచ్చు, లేకపోతే అరుణాచల నామం అవచ్చు, శివనామం అవచ్చు, కృష్ణనామం అనవచ్చు. అదే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర వెంకటేశ్వర అంటారు. గోవింద 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 గోవిందుడు చేసే పని ఏంటంటే మనలో ఉన్న బలహీనతల్లోంచి మన విడుదల చేస్తాడు వాడు గోవిందుడు. గోవింద గోవింద అంటారు. ఏం చెప్తుందా, ఎవడైతే పూర్వం మన కృష్ణుడు కృష్ణుడు అంటున్నావు వాడే వెంకటేశ్వర రూపంలో ఉన్నాడు కాబట్టి మనం గోవింద 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 వెంకటేశ్వర వెంకటేశ్వర అని అందరు. వెంకటేశ్వర గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గోవింద 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 కృష్ణుడికి మరొక నేను గోవిందుడు. ఈ నామస్మరణ వల్ల పవిత్రులు అవుతాం. స్మరణ అంటే తక్కువ అనుకోవద్దు మీరు. అదే మనకి పురాణాల్లో వస్తుంది కదా, త్యాగరాజస్వామి గారు పుట్టారు అక్కడ తిరువాయూరులో. సంగీత చక్రవర్తి, సంగీతను సంగీతాన్ని సాధనగా చేసుకునే భగవంతుడు అత్యమైనడు త్యాగరాజు. తిరువాయూరులో జన్మించారు, తంజావూరు దగ్గర తిరువాయూరు. తిరువాయూరులో జన్మిస్తే ముక్తి, కాశీలో మరణిస్తే ముక్తి, చిదంబరాన్ని దర్శిస్తే ముక్తి, అరుణాచలాన్ని స్మరిస్తే ముక్తి. ఇవన్నీ పురాణాల్లో వస్తాయి. అంటే అరుణాచల స్మరణ కూడా యోగంతో సమానం. వీటినన్నిటిని తక్కువ అంచనాలు మీరు వేయొద్దు. నామస్మరణ కూడా మీరు తక్కువగా అంచనా వేయొద్దు మీరు. అది కూడా మీకు జ్ఞానోదయం అవ్వడానికి సహకరిస్తుంది. అంతర్యామగా ఈశ్వరుతో అనుసంధానం కలుగుతుంది, అనుబంధం కలుగుతుంది, ఆత్మీయత కలుగుతుంది. భగవాన్ దగ్గరికి వస్తున్నాం మనం. ఇక్కడ ప్రశ్న, ఎవరు అడుగుతున్నారు భగవాన్ ఎవరు అడుగుతున్నారంటే, నేను భాగవతం చదువుతున్నాను ఈ మధ్యలో, ఆయన భక్తులు చెప్తున్నాడు భగవం ఈ మధ్య కాలంలో నేను భాగవతం చదువుతున్నాను. కొంతమంది చెప్తాం కదా బాగుపడేవాళ్ళు అందరూ భాగవతం చదవండి. అయితే మన అందరికీ జ్ఞానం రాకపోవడం కారణం వైరాగ్యం ఉండవలసినంత లేదు. మనం ప్రాక్టీస్ చేస్తున్నామంటే ప్రాక్టీస్ చేయటం లేదు. మనకి మన సంసారం ఖర్చులకి డబ్బు సరిపోవటం లేదు అనుకోండి, ఎలాగ సంసారానికి సరిపోయే డబ్బు ఎలా సంపాదించుకోవాలనుకుంటా ఉంటాం. బడ్జెట్ లోటుగా ఉంది, ఎలా సంపాదించుకోవాలి. కానీ మనకి జ్ఞానం రావటం లేదు, ఎందుకు జ్ఞానం రావటం లేదు, వైరాగ్యం ఉండవలసినంత లేదు, అంటే జ్ఞానం రావటం లేదు, వైరాగ్యాన్ని సంపాదించుకోవాలనే బుద్ధి ఒక్కరికి కూడా మనకు లేదు. చదివి ఎలా సంపాదించుకుంటున్నాము, లెక్కలు ఎలా నేర్చుకుంటున్నాము, ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటున్నాము, అలాగే వైరాగ్యాన్ని కూడా సంపాదించుకోవాలి, వైరాగ్యాన్ని నేర్చుకోవాలి. వైరాగ్యాన్ని నేర్చుకోకుండా జ్ఞానం ఇచ్చే అవకాశం లేదు. నేను భాగవతంలో చదివాను, జ్ఞానం అనేది ఒక గురువు కృప వలన సాధ్యం, ఆనందం గురువు యొక్క పాదధూళి వలన సంభవం అనే భాగవతంలో చదివాను. అంటే మీరు నన్ను అనుగ్రహించండి. ఈయన భాగవతంలో చదివేటట్టు నీ భక్తుడు భగవాన్ కాళ్ళు రెండు కాళ్ళకి బంధం వేసేస్తున్నాడు. భగవాన్ కాళ్ళకి ఎవడు తెలివిగలవాడు గట్టివాడు వీడు. ఈ భగవాన్ రెండు కాళ్ళకి బంధం వేసేస్తున్నాడు వీడు. ఏమని అడుగుతాడంటే నేను భాగవతంలో చదివాను, ఏమని చదివానంటే జ్ఞానం గురువు యొక్క కృపం లేకుండా, గురువు యొక్క దయ లేకుండా జ్ఞానం రాదు. గురువు యొక్క పాదధూలి వల్లనే ఆ లోపల నా ఆనందం, నా లోపల నా ఆనందం అందాలన్నా గురువు యొక్క దయ ఉండాలి, గురువు యొక్క పాదధూళి అవసరం. అంటే పాదధూళి గురించి మన యొక్క ఆంధ్రాలు అలవాటు లేదు, బెంగాల్లో అలవాటు ఉంది. బెంగాల్ ఎలా ఏం చేస్తారంటే పెద్దల పాదాలు తాదం కింద దుమ్ము తీసుకుని నెత్తి మీద వేసుకుంటారు. అలాగే బృందావనంలో కూడా ఆ కృష్ణుడు బృందావనం అంతా తిరిగాడు కృష్ణుడు, అక్కడ కూడా మట్టి కొంచెం తీసుకుని నెత్తి మీద వేసుకుంటారు బృందావనంలో కూడా. కాశీ గంగానది స్నానం, ఆ బృందావనంలో ఉన్నటువంటి ఆ మట్టి, పూరి జగన్నాథులం అన్నం, అన్నప్రసాదం, ఇవన్నీ మనిషిని పవిత్రుని చేస్తాయని చెప్తారు, పెద్దలు చెప్తారు, పురాణాల్లో ఉన్నాయన్నమాట. బెంగాల్లో ఉంది అలవాటు, ఆ గురువు యొక్క పాదధూళ్ళు కూడా నెత్తి మీద వేసుకుంటారు. మన ఆంధ్రాలో అలవాటు లేదు, అది బెంగాల్లో ఉంది. ఇది నేను భాగవతంలో చదివాను. నేను ఏం చెప్తున్నాడంటే నేను భాగవతంలో చదివాను, ఏమని చదివానంటే గురువు యొక్క పాదధూళి వల్ల, గురువు యొక్క కృప వల్ల జ్ఞానం సాధ్యం అవుతుందని అది మీరు నన్ను అనుగ్రహించండి భగవానికి. ఇక్కడ భగవాన్ ఏమంటున్నారు, ఇచ్చేవారు ఎవరున్నారు, పుచ్చుకునేవారు ఎవరున్నారు అంతా నీ లోపలే ఉంది. ఎక్కడ రేయి పెట్టినా అద్వైత అనుభవంలోకి తీసుకొచ్చేస్తే ద్వైత భావనకు నిలబడినవారు. ఇచ్చేవారు ఎవరున్నారు, పుచ్చుకునేవారు ఎవరున్నారు, ఇచ్చేవారు ఎవరున్నారు, పుచ్చుకునేవారు ఎవరు, ఇచ్చేవాడు ఈశ్వరుడు, తీసుకునేవాడు ఈశ్వరుడు. ఇక ఎవరైనా అన్నం పెట్టారంటే ఎవరికి నిజంగా పెట్టినవాడు ఈశ్వరుడు, తిన్నవాడు ఈశ్వరుడు, అంతా ఈశ్వరుడే. చెయ్యి అందిస్తుంది, నోరు తింటుంది. మనకి అన్నం తినేపు చెయ్యి అందిస్తూ ఉంటుంది, నోరు తింటూ ఉంటుంది, అంతా ఈశ్వరుడు. చెయ్యి ఈశ్వరుడు, నోరు ఈశ్వరుడు. ఇచ్చేవారు ఎవరో, పుచ్చుకునేవారు ఎవరో. నువ్వు ఆనందం కలగాలి గురువు యొక్క అనుగ్రహం వల్ల, ఆనందం కలుగుతుంది, జ్ఞానం కలుగుతుందని భాగవతంలో చదివానని నువ్వు చెబుతున్నావు. లోపల నీ లోపల ఆనందం, నీ లోపల ఉంది ఆనందం. నీ పేరే ఆనందం, నీ పేరే ఆనందం, నీ పేరే శాంతి, నీ పేరే శాంతి, నీ పేరే ఆనందం. ఆనందం నీ పేరు, నీ స్వరూపమే ఆనందం. నీ లోపల ఒక సత్యవస్తువు ఉంది, ఒక సద్వస్తువు ఉంది. ఆ సద్వస్తువు నీవై ఉన్నావు, దాని స్వరూపమే ఆనందం, దాని నేచర్ ఆనందం, దాని గుణం ఆనందం. అంతా ఆనందం, నీ లోపల ఉన్నది ఆనందమే. ఆనందం తప్పించేం లేదు, అది 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 ఎవరో కాదు, నీవై ఉన్నావు. ఆనందం నీ స్వరూపం కంటే, నీ లోపల ఆత్మ కంటే, నీ లోపల అంతర్యామి కంటే, నీ హృదయంలోని ఈశ్వరుడి కంటే వేరుగా లేదే. వేరుగా ఉండటానికి అవకాశం లేదే. నిప్పుకి వేడి ఎంత సహజము, వేడి నిప్పుని విడిచిపెట్టి ఉండదు. ఆనందం కూడా నీ స్వరూపాన్ని విడిచిపెట్టి ఉండదు, నీ లోపల అంతర్యామిని విడిచిపెట్టి ఉండదే. ఇచ్చేవారు ఎవరు, తీసుకునేవారు ఎవరు, నీ లోపల ఉంది ఆనందం. అయితే ఉన్నమాట లేదు, ఉన్నమాట నిజమే ఉండొచ్చు, కానీ నాకు తెలియటం లేదు కదా, ఇది కదా ఇక్కడ సమస్య. మీరు చెప్తున్నాను హృదయంలో ఆనందం ఉందని, పైగా అది నేనై ఉన్నారని, దాని స్వరూప్యమానందం, ఇదంతా నిజమై ఉండొచ్చు. మాటలు బాగానే ఉన్నాయి, వింటానికి కాడ బాగానే ఉన్నాయి, కానీ నాలో ఉన్న ఆనందం నాకు అందటం లేదు కదా. నాలో ఉన్న ఆనందం నాకు అందటం, మీరు చెబుతుంటే వినటం వరకు బాగానే ఉంది, కానీ నాలో ఉన్న ఆనందం అందటం లేదే. అవును, నీకు అందటం లేదు, ఏం చేత అందటం లేదు? ఆనందం ఏదైతే నువ్వుగా ఉన్నా అది నువ్వు అనుకోవటం లేదు. నువ్వు దేహాన్ని అనుకుంటున్నావు, మనస్సు అనుకుంటున్నావు, దేహంతో జత కడుతున్నావు, మనస్సుతో జత కడుతున్నావు, నువ్వు కాని దేహంతో కలిసి తిరుగుతున్నావు. ఏదైతే అవునో దాన్ని వదిలేసావు, దాన్ని మర్చిపోయావు. అందుకే నీకు నీ లోపల ఉన్నది నీకు తెలియటం లేదు. నీకు తెలియకపోవటానికి ఎవరు ఇతరుల కారణం కాదు. నా భీమవరం గురువు గారు చెప్తా ఉంటారు ఎక్కువ స్నేహాలు చేయొద్దని. ఆయన చెప్పారు నాకు భీమవరంలో స్నేహితుడంటూ లేడని, ఆయన ఎక్కువ స్నేహాలు చేయొద్దని చెప్పేవారు. నేను స్నేహాలు ఎక్కువైతే సాధన చేసుకునే టైం తగ్గిపోతున్నాను. ఇంకో మాట చెప్పాడు, ఈవేళ చేసుకునే పని రేపుడికి వాయిదా అయ్యొద్దని. ఈవేళ మీరు ఏదైనా పని చేసుకోవాలంటే ఆ పని ఈవేళ చేసేయండి, రేపుడికి వాయిదా అయ్యొద్దు. రేపుడికి వాయిదా వేస్తున్నారంటే మీకు సోమరితనం ఎక్కువైపోయిందని. రేపుకి రూపు లేదు, ఏ రోజు చేసుకునే పని ఆ రోజు చేసుకోవాలి, ఏ రోజు చేసుకునే పని ఆ రోజు చేసుకోవడం మానేసి రేపు రేపు అంటే మీరు సోమరితనానికి అలవాటు పడ్డారని అర్థం. దర్బార్ పని ఏ రోజు పని, ఏ రోజు పని ఆ రోజు. దర్బార్ అంటే మీ ఇంటి పని అనమాట, ఏ రోజు పని ఆ రోజు చక్క పెట్టేసుకోండి. అంటే మీకు స్నేహాలు ఎక్కువైతే సాధన టైం తక్కువ తగ్గిపోతుంది. సాధనకి గౌరవం కూడా ఆటంకమే, కీర్తి ప్రతిష్ట కూడా ఆటంకం. భక్తి కూడా ఎంత రహస్యంగా ఉంటే అంత మంచిది. భక్తి కూడా ఎంత రహస్యం, మీ ఇంట్లో మీ భక్తి మీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకూడదు. ఇప్పుడు ఏకాంత వాసనలో బాగా సాధన చేయగలం. మీకు లోపల శాంతి లేనప్పుడు, లోపల ఆనందం లేనప్పుడు గౌరవాలు ఏం చేసుకుంటారు? బాహ్యమైన ఆడంబరాలు ఏం చేసుకుంటారు మీరు? మీకు లోపల శాంతి లేదనుకోండి, సుఖం లేదనుకోండి, ఆనందం లేదనుకోండి, మాకు ధనం ఉంది చదువు ఉంది అనుకున్న ప్రయోజనం లేదు. ఈ పగట వేషగడ మాటలు ఇలాగ ఉంటాయని చెప్పింది ఉపనిషత్తిది. నువ్వు బంద్ నీ లోపల మీరు చెప్పే మాటలు బాగున్నాయి, నా హృదయంలో ఆనందం నాకు అందటం లేదు. మీరు సబ్జెక్ట్ దగ్గరకు రండి, పారిపోదు, మీరు పారిపోవద్దు, నేను పారిపోను. నా వృద్ధుల్లో ఆనందం నాకు అందటం లేదు. ఆ ఈ సమస్య నేను చెప్పింది ఉండని చెప్పినారు రైతే, అయితే మీ పేరు ఏది అంటున్నారు. అయి ఉండొచ్చు, నేను కాదంటే నేను సిద్ధాంతం కాదంటం లేదు, కానీ నాకు అది దొరకటం లేదు, నాకు అందటం లేదంటే బదాం ఏమన్నారండి, ఎవరో ఇతరుల కారణం కాదు. నువ్వు ఏదిగా ఉన్నావు దాంతో నీకు తాదాక్ష్యం లేదు. నువ్వు కాని దానితో తాదాక్ష్యం, నువ్వు కాని దేహంతో, నువ్వు కాని మనస్సుతోటి తాదాక్ష్యం పొందుతున్నావు. అంచేది నీ హృదయంలో అందటం లేదు. నువ్వు ఆ తాదాత్మ్యం కాదు, రాంగ్ థింకింగ్ వదులు, రాంగ్ థింకింగ్ రాంగ్ ఐడియాస్ వదులుకు. నీకు ఏ కారణం వల్ల దుఃఖం వచ్చినా నీ గురించి సరైన అవగాహన నీకు లేదు. రాంగ్ థింకింగ్ వల్ల నీకు దుఃఖం, రైట్ థింకింగ్ వల్ల ఎప్పుడు దుఃఖం రాదు. రాంగ్ థింకింగ్ వల్ల దుఃఖం వస్తుంది. నీ పట్ల నీకు సరైన అవగాహన లేదు. నీ కళ్ళతో నువ్వు చూసుకోవటం లేదు. ఎదటి వాళ్ళ కళ్ళతో నువ్వు చూసుకుంటున్నావు. ఎన్నాళ్ళు చూసుకుంటే ఎదటి వాళ్ళ కళ్ళతో నిన్నవు. నీకు 10 లక్షలు అప్పు ఉందనుకోండి, ఎవడో చెప్తాడనుకోండి నీకు 1 కోటి రూపాయలు ఉన్నాయని, ఎవడో చెప్తే నీకు 1 కోటి రూపాయలు ఉన్నట్టే. నీ కళ్ళతో మిమ్మల్ని చూసుకోండి. ఎంతకాలం చూసుకుంటారు ఎదటి వాళ్ళ కళ్ళతో మిమ్మల్ని మీరు? అంటే నీకు ఆత్మవిశ్వాసం లేదు, ఆత్మబలం లేదు. ఆత్మబలం లేకపోవటం వల్ల, ఆత్మవిశ్వాసం లేకపోవటం వల్ల, ఆత్మానుభవం లేకపోవటం వల్ల నీ హృదయంలో ఆనందం నీకు అందటం లేదు. నీకు ఉండవలసినటువంటి విశ్వాసం నీకు లేదు. భగవంతు మాలాటించి నీ మీద నీకు విశ్వాసం లేదు. ఆ 2 2 2 నేను అనుకుంటున్నా మారిపోయి మారం లేదని ఎవరిదైనా ఉంది. ఆ మారం దాంతో నీకు జత లేదు. ఏ గంట కాకంట ఏ రోజు కారేది మారిపోతుంది. మనసు మారిపోతూ ఉంటుంది, దేహం మారిపోతూ ఉంటుంది, జన్మ ఈ శరీరం మారిపోతుంది. శరీరం ఉండగానే శరీరంలో అనేక అవస్థలు వస్తాయి. మనసు కూడా మారిపోతూ ఉంటుంది. ఎప్పుడు గుణాలు అంటే సత్వగుణం రజోగుణం తమ మనసు కూడా మారిపోతూ ఉంటుంది. మనసు నిజం కాదు అందుకే మారిపోతూ ఉంటుంది, దేహం నిజం కాదు అందుకే మారిపోతూ ఉంటుంది. క్షణక్షణం మారిపోయే వస్తువులతో నీకు తాదాక్ష్యం ఉంది, కానీ ఎప్పుడు మారిన వస్తువుతోటి, చావు లేని వస్తువుతోటి, సద్వస్తువుతోటి నీకు తాదాక్ష్యం లేదు. సత్వగుణం లేకుండా సద్వస్తువు మనకు అనుకూలంలోకి రాదు. చేతిలో ధనం లేకుండా బలాల్లో ఏ వస్తువు మనం కొనలేదు. అలాగే సత్వగుణం లేకుండా ఆత్మజ్ఞాన సంపార్జన సాధ్యం కాదు. సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయాలి, నేర్చుకోవాలి, వైరాగ్యాన్ని నేర్చుకోవాలి, సత్వగుణాన్ని నేర్చుకోవాలి. మనకి ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం, లెక్కలు రాకపోతే లెక్కలు నేర్చుకుంటున్నాం. అలాగే మనం వైరాగ్యాన్ని నేర్చుకోవాలి, సత్వగుణాన్ని కూడా నేర్చుకోవాలి. లేదు లేదని కూర్చోకూడదు, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం శరీరం ఉండగానే ఆత్మజ్ఞానం సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. ఏమో తర్వాత చీకటి లోకాలు రావచ్చు మనం శరీరం పడిపోయాక. శరీరం ఉండగానే గుణాచర్చ స్థితి, ఆత్మజ్ఞాన స్థితి శరీరం ఉండగానే మనం సాధించడానికి ప్రయత్నం చేయాలి. శరీరం మరణించాక ఇంకా మనం చేసింది ఏమిటే, ఏదో మన దేహయాత్రకు తగిన పని మనం చేసుకోవటం. మిగతా టైం అంతా ఆత్మజ్ఞాన సముపార్జనకి వినియోగించాలి కాలాన్ని అంతా కూడా. భగవంతుని మనం పట్టుకోలేమనుకోండి, భగవంతుని పట్టుకోలేకపోతే యమధర్మరాజుకి చిక్కుతాం. రాముడు దొరకకపోతే చివరికి దొరికి యముడికి దొరుకుతాం. అది సరిగ్గా యముడు చేతిలో పడతాం. రాముడు దొరకడనుకోండి మన శరీరం ఉండగా, సరిగ్గా మన శరీరం మరణం రాకముందే ఆత్మారాముడు మనకు దొరకడనుకోండి, సరిగ్గా ఇదే యముడు నోట్లో పడతాం. జరిగేది అది. అది ఈశ్వరుడు పట్ల గౌరవం లేదు, మనకి విశ్వాసం లేదు, ఆ మాట ఏమి నమ్మకం లేదు. మారే వస్తువు నువ్వు కాదు, మారని వస్తువు నువ్వు. మారే వస్తువులతో నువ్వు తాదాత్యం పొందుతున్నావు కాబట్టి మారణ వస్తువు నీకు తెలియటం లేదు. ఆ మారణ వస్తువులోనే ఆనందం ఉంది. ఆ మారణ వస్తువు ఎప్పుడైతే నీకు అనుభవంలోకి వచ్చిందో ఆనందం కూడా ఉబ్బుకుతుంది. ఉబ్బటమే కాదు, నీ సహస్రాన్ని ముంచుతుంది. లోపలటువంటి లోపలికి వెళ్తే నేర్చుకోండి. లోపలికి వెళ్తే జ్ఞానం, బయటికి వెళ్తే అజ్ఞానం. లోపలికి వెళ్తే సుఖం, బయటికి వెళ్తే దుఃఖం. లోపలికి వెళ్తే నామరూపరహిత స్థితి పొందుతాం, బయటికి వెళ్తే రూపచింతన నామచింతన. ఈ రూపచింతన వల్ల నామచింతన వల్ల మనం పూజ చేసుకునే దుమ్ము దుఃఖం. నీకు ఆనందానుభవం కలిగినప్పుడు ఏ ప్రదేశంలోనే ఏ కాలంలో అయినా ఆనందంగా ఉంటావు. అంతే ఆయన అంతటా ఉన్నాడు, అన్ని లోకాలను ఉన్నాడు. మన ఉదయంలో ఏ ఈశ్వరుడు ఉన్నాడు వాడు, ఈ లోకం కాదు ఇతర లోకాలను కూడా వ్యాపించి ఉన్నాడు. ఉపనిషత్తు చెప్తుంది ప్రపంచంలో 2 విద్యలు ఉన్నాయి. విద్యలు 90 రకాలు లేవు, 2 విద్యలు ఉన్నాయి. ఒకటి పరా విద్య, 2 అపరా విద్య. అంటే మన కాలేజీలో హైస్కూల్లో నేర్చుకునే విద్యలు అనే అపరా విద్యలు. అదే మన పొట్టెళ్ళు, ఆ విద్యను నేర్చుకోవటం మన పొట్టెళ్ళిపోతుంది. దేశయాత్ర బాగానే ఉంటుంది, సమాజంలో మనకు దండలు వేస్తారు, ఊరేగిస్తారు.
ఈ లెక్కలు, సైన్సు, ఇంగ్లీషు, కెమిస్ట్రీ, మెడిసిన్ అన్ని అపరావిద్యలు. దేహానికి సంబంధించిన విద్యలు, మనసుకు సంబంధించిన విద్యలు. దానివల్ల పొచ్చెళ్ళిపోతుంది. ఎక్కడ చూడ ఉద్యోగం చేసుకుంటాం, పొచ్చెళ్ళిపోతుంది. కానీ పరావిద్య ఒకటే. ఏదైతే నేరుగా నీ హృదయంలో ఒక వస్తువు ఉంది, ఒక సద్వస్తువు ఉంది, సత్య వస్తువు ఉంది, దాని స్వరూపమే ఆనందం, దాని స్వరూపంగా ఉండటం, దాని స్వరూపం ఎప్పుడు సర్వకాల సర్వావస్థల్లో ఉంటుంది, పైగా తనంతలో తానేగా ఉంటుంది. దేహం కనిపించినా కనిపించకపోయినా, లోకం కనిపించినా కనిపించకపోయినా, బాహ్య పరిస్థితి నీకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, తనంతలో స్వతంత్రంగా ఉంటుంది. ఉన్నదే ఉన్నదే ఒకటే కాదు, ఉన్నదే ఆ వస్తువు నేరుగా నీకు పట్టించింది ఒకటే పరావిద్య. అదే బ్రహ్మ విద్య, అదే ఆత్మవిద్య. భగవంతుడు చెప్తూ పొంగిపోయి పొంగిపోయి ఆ విద్య గురించి చెప్తూ, ఆ విద్య అట్టిది, ఆ విద్య ఇట్టిది అని చెబుతూ, అట్టిది కాదు ఇట్టిది కాదు, ఆ బ్రహ్మ విద్య నేనే. అదే కాదు మళ్ళీ చెప్పే, అదే కాదు మొత్తం ప్రపంచం అనేక విద్యలు ఉన్నాయి, అన్ని విద్యలకు రాదు కూడా అదే అన్నాడు. ఆయన ముఖం పెద్ద చేసుకుని చెప్తున్నాడు. ఏదో భగవంతుడు కూడా వర్ణించలేకపోతాం, మనం సరిగ్గా చెప్పలేకపోతున్నాం మాటతోటి అనిపించింది. అది చైతన్యం వచ్చి మాటలతో బోధిస్తాంటే మాటల దగ్గరికి వచ్చాడు మనం ఫెయిల్ అవుతున్నాం అనిపించింది చైతన్యం. కృష్ణుడంటే ఎవరో ఒకరు అబ్బాయి కాదు చైతన్యం. మదురులో కృష్ణుడు జన్మస్థానం, మదురులో ఇక్కడ కృష్ణుడు పుట్టిన వాళ్ళదే కనిపించాడంతే. అవి చైతన్యం ఒక రూపం ధరించింది అంతే. వాడే గోవిందుడు, వాడు బ్రహ్మ విద్య గురించి చెప్తూ, వీడికి ఇంగ్లీష్ సైన్స్ నీకు నేరుగా పట్టించి ఏ విద్య అదే బ్రహ్మ విద్య. లోపల ఆనందాన్ని ఏదైతే నేరుగా పట్టిస్తుందో, వంకర వెంకర లేకుండా, చికమక్కలు లేకుండా, నేరుగా డైరెక్ట్గా ఏది, ఇది డైరెక్ట్ సైన్స్, కేంగ్లీ సైన్స్, ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గా ఏ వస్తే ఏదైతే నేను నీ హృదయంలో ఆనందాన్ని పట్టిస్తుందో ఆ విద్య, ఆ విద్య అదే 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 అన్ని విద్యలకి రాదు అదే అని చెబుతూ చెబుతూ, ఇన్ని మాటలు ఎందుకు, ఆ విద్యను నేను, ఆ విద్య రూపం ఉన్నవాడు నేను గోవిందుడే అన్నాడు భగవంతుడు. నేరుగా పట్టిస్తుంది వంకర వెంకట లేవు, నేరుగా పట్టించి ఏ విద్య అయితే నీకు నేరుగా పట్టిస్తుందో, మధ్యవర్తులతో సంబంధం లేకుండా, ఇతరులతో సంబంధం లేకుండా, ఏ విద్య అయితే నీ హృదయంలో ఉన్న సద్ వస్తువుని, ఆ సత్య వస్తువుని, ఆనంద పదార్థాన్ని ఏదైతే నీకు పట్టిస్తుందో అది ఆ విద్యే, అదే ఆత్మవిద్య, అదే బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్య దగ్గరికి ఏ విద్య అయితే నేను తీసుకుపోతుందో డైరెక్ట్గా, ఆ విద్య ఎవరో కాదు, ఆ విద్య నేనే అన్నాడు గోవిందుడు. మీరందరూ ఆనందం అనుభవించాలని, శరీరం చనిపోయే వరకు ఉండక్కర్లేదు. ఇక్కడ శరీరం చనిపోయే వరకు, శరీరం చనిపోయే లోపల ఇక్కడ ఆనందం దొరకదనుకోండి. భాగవతంలో చెప్పిన ఆనందం ఇక్కడ అడుగుతున్నారు, ఆనందం ఇక్కడ దొరకదనుకోండి, ఆ శాంతి ఇక్కడ దొరకదనుకోండి, శరీరం మరించాక ఎక్కడికి వెళ్ళిపోతాము, ఏ లోకాలకు వెళ్ళిపోతాము, ఎక్కడికి వెళ్ళిపోతాము, మీరు ఎక్కడికి వెళతారు, నేను ఎక్కడికి వెళతాను, ఇక్కడ అందరూ ఇక్కడ కూర్చున్నాం. శరీరం మరణించాక ఎవరి పద్ధతులను బట్టి, ఎవరి కర్మ వాసనను బట్టి వారు ప్రయాణం చేసి వెళ్ళిపోతారు, ఏ లోకానికి వెళతారో తెలియదు. అంటే ఇప్పుడే ఇక్కడే శరీరం ఉండగానే ఇక్కడ అమృతానం ఆనందానుభవం పొందు, నీకు ప్రయాణాలు ఆగిపోతాయి, పునర్జన్మలు ఆగిపోతాయి, సంసారం నీకు నేను నీ సంసారం నేను వెంబడించదు, నీకు ఎంత పడదు. అంటే ఎక్కడే హీరన్ ఉన్నావు, ఆ పొంది ఏదో పొందు, టైం వేస్ట్ చేయొద్దు. అందరం మనం కలిసి కూర్చున్నాం, శరీరం మరణించాక ఎవరు ఇన్ని లోకానిక, ఎవరి కర్మ వాసన బట్టి ఆ లోకానికి వెళ్ళిపోతాం మనం. కొంతమంది వెలుగున్న లోకాలకు వెళ్ళొచ్చు, కొంతమంది చీకటి లోకాలకు వెళ్ళొచ్చు, కొన్ని వెంటనే పునర్జన్మలకు వెళ్ళిపోతారు. మొత్తం ఏ లోకానికి వెళ్ళినా, ఏ జన్మ వచ్చినా, అజ్ఞానం ఉన్నంతకాలం, అవిద్య ఉన్నంతకాలం, ఆ చిజ్జడ గ్రంథం ఉన్నంతకాలం, దేహభావన ఉన్నంతకాలం, దేహాభిమానం ఉన్నంతకాలం, ఆ జీవ లక్షణాలు ఉన్నంతకాలం, సంసారం నేను వెంపడిస్తూనే ఉంటుంది, అవి తప్పించుకోలేదు. అవి ఇప్పుడే ఎక్కడే ఆనందానుభవం పొందు. ఎప్పుడు మీ శరీరం శ్మశానానికి వెళ్ళకముంది, వారు ఎలా అన్నారు, వీరు ఎలా అన్నారు, వారు కూర్చున్నారు, మీరు నుంచున్నారు, కాలు ఎలా ఉందని అత్తగారు అనుకున్నా, అత్తగారు ఎలా, ఈ గొడవలతో మనకి సరిపోతుంది. మనం సాధన చేసేది ఏంటంటే, మనం సాధకులనే కాదు, భక్తులం కాదు, మనం పనికిరాని గొడవలు వేసుకుని తిరుగుతుంది, ఇంకా సాధించడం మనకి ఎలం కొట్టింది, పుల్లం తిట్టింది, పనికిరాని గొడవలన్నీ వేసుకుంది. మనకు సాధన ఏంటి, మన భక్తి ఏంటి, మనకు అమృతానికి ఏంటి, మనకి అది ఏ కానీ అనవడం అవటానికి. మీరందరూ పులిపురలే, కానీ బతకటం మటుకు పులిపురలే బతుకుతున్నారు. గద్ద కనిపిస్తే భయం, గాలి గట్టిగా వేస్తే భయం, ఇంకా అన్నింటికి భయం, అలా బతుకుతున్నారు. మామూలుగా మామూలు గాలి కొంచెం పెరిగినా భయం. మీరు ఇంటికి వెళ్తారనుకోండి, మీ ఆయన ఏంటంటే ఆలస్యంగా వచ్చాను, కొంచెం ముఖం కొంచెం ప్రశ్న మార్క్ పెడితే కొంతమంది ముఖాలు క్వశ్చన్ మార్క్ కింద ఉంటాయి, ఇలా చూస్తారంటారు. అది నా కూడా ఇంకా వాళ్ళని ప్రశ్న మార్క్ క్వశ్చన్ మార్కులు ముఖాలు అంటారు. అది ఆ ముఖం ఇంకా రేణింపు ఉండదు, ఇలా ఏదో చూస్తూ ఉంటారు. అది మీ ఇంటికి వెళ్ళారనుకోండి, మీరు వాళ్ళు ఏదైనా మీ కోపంగా చూస్తారనుకోండి, మీరు విన్న జ్ఞానం పోతుంది, ఆనందం పోతుంది, శాంతి అంటే దాన్ని బట్టి మీరు అంత భయస్తున్నారు అనుకుంటు. చాలామందికి అశాంతి కారణం భయం, భయం వల్లే చాలామందికి అశాంతి కారణం. కొంతమందికి జబ్బు చేస్తే భయం, రోగం వస్తే భయం, జ్వరం వస్తే భయం, చచ్చిపోతాము, చచ్చిపోతే ఏమి ఏమి లేదు. ఇప్పుడు మనం చచ్చిన వాళ్ళతో సమానమే, ఇంచేది మనం ఎవరో మనకు తిరుగుతుండదు కాబట్టి. నువ్వు ఉన్నావని నీకు తెలుస్తుంది కదా, భగవాన్ చెప్పే చక్కటి మాటలు చూడండి, పురాణాల మీద ఆధారపడకుండా చెప్తున్నారు. నువ్వు ఉన్నావు అనే సంగతి నీకు తెలుస్తుంది కదా, నువ్వున్నావు అని సంగతి తెలియటా నీకు ఏమైనా అర్థం కావాలా? అది శాస్త్రం కావాలా? నువ్వున్నావు అని సంగతి నీకు తెలుస్తాను కదా, ఉండటమే ఆత్మ లేదని ఎలా అంటావు? నువ్వున్నావు అని సంగతి నీకు తెలుస్తాను కదా, దానికి నువ్వున్నావు అని సంగతి తెలియటానికి నీకు అర్థం అక్కర్లేదు, పుస్తకం అక్కర్లేదు, అది తెలుస్తాను కదా. నువ్వున్నావు అని సంగతి అదే ఆత్మ, అదే చైతన్యం. మరి ఏమైనా నువ్వు ఉన్నావు అని సంగతి నీకు తెలుస్తాను కదా, లోపల చైతన్యం ఉంది కాబట్టి నువ్వు ఉన్నావు అని సంగతి నీకు తెలుస్తాను. ఆ ఉండటమే దేవుడు, ఉండటమే ఈశ్వరుడు, ఉండటమే బ్రహ్మం. అమృతానుభవం ఎలా ఉంటుందంటే మనస్సు మాట చేత ఒకటిగా ఉండాలి, అప్పుడు వాడికి అమృతానుభవం పొందేది. మనస్సు మాట చేత అది ఒక్కటంటే ఒక్కటిగానే ఉండాలి, అది వాడికి అమృతానుభవం కలుగుతుంది. అది ఈశ్వరుడు, ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు, గురువు అనుగ్రహిస్తాడు. అయితే మన అందరిలోనూ ఇంకో దోషం ఉంది, ఆ రాజు చుట్టూరు తిరగటం ఇంకా కోరిక అప్పుడు నెరవేరలేదు అనుకోవటం, గుళ్ళోకి వెళ్ళి రావటం ఇంకా కోరిక నెరవేరలేదు. అదక్క కాదు, నువ్వు కోరిక ఉంటే ఉండొచ్చు, అది ఈశ్వరు కోరిక ఉంటే ఉండొచ్చు, ఆ కోరిక ఏదో లేదు నెరవేరుతుంది, నీకు అందులో సందేహం లేదు. కానీ అది ఇమ్మీడియట్గా నెరవేరిపోవాలి మీరు అనుకో, రాజు చుట్టూరు తిరిగేటప్పుడు కోరిక నెరవేరాలా అనుకోకూడదు, అది భగవంతుని అగౌరవపరచటం. అలాగే మన జ్ఞాన సముపార్జన కోసం ప్రయత్నం చేయొచ్చు, కానీ ఇంకా జ్ఞానం రావటం లేదంటే ఇంకా జ్ఞానం రావటం లేదు అనుకోకూడదు, అనుకుంటే వచ్చి దూరం అవుతూ ఉంటుంది. ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేయండి, ప్రయత్నం కోసం ఎదురు చూడొద్దు, అలా ఎదురు చూడకుండా ఉంటే తొందరగా వస్తుంది. ఈశ్వరుడు తెలుసు మిమ్మల్ని ఎప్పుడు అనుగ్రహించాలి, ఆయన ఆయన దయ మీ మీద ఎప్పుడు చూపించాలో తెలుసు. కానీ మీరు ప్రతి విషయం ఎదురు చూసిన రేపు వచ్చారు, రేపు వచ్చి ఏళ్ళ ప్రారంభిస్తే రేపు వచ్చారా, ఏళ్ళ ఇప్పుడు వాగు వచ్చిందనుకోండి, కొంతమంది సాయంత్రమే తగ్గిపోవాలనుకుంటారు. పుస్తకంలో ఓపెన్ చేసేవాడికి చదువు అంతా వచ్చారనుకుంటారా? అలా సహనం లేదు, ఒక ఓర్పు లేదు, సాధన ప్రారంభించకుండానే సిద్ధి వచ్చేయాలని, జ్ఞానం వచ్చేయాలని. అలా మనం చేసి కృషి చేయాలని ప్రతిదానికి ఎదురు చూసినట్టు ఉండకూడదు. ఎదురు చూసినట్టుంటే బంధం పెరుగుతుంది, దేహాభిమానం పెరుగుతుంది, అనాత్మతోటి అనుబంధం, ఆత్మతోటి కాదు అనాత్మతోటి అనుబంధం పెరుగుతుంది. రైట్ థింకింగ్ పోయి రాంగ్ థింకింగ్ వస్తుంది, డైరెక్షన్ రైట్ డైరెక్షన్ పోయి రాంగ్ డైరెక్షన్ వస్తుంది. మనకు చేయన్నీ అనాత్మ పోవాలి, అంతకే ఆశ అంతే. ఇప్పుడు ఆత్మ అయ్యి ఉన్నావు కానీ అది నాకు తెలియటం లేదు, తెలియటం లేదు అని నువ్వు అంటున్నావు. అది కొత్తగా పొందేది కాదు, అది నీవై ఉన్నావు. కొత్తగా పొందేది అయితే కాల ప్రవాహంలో పోతుంది. మన శరీరం వచ్చింది, మరి కాల ప్రవాహంలో పోతుంది. మనకు ధనం రావచ్చు, మళ్ళీ కాల ప్రవాహంలో పోతుంది. నువ్వు కోట్లు సంపాదించావనుకో, ఏళ్ళ మీరు 10 కోట్లు సంపాదించారనుకోండి, ఆ సంపాదించినప్పుడే అది ఎప్పుడు పోవాలో కూడా నిర్ణయం పడుతుంది. ఈశ్వరాజ్ఞది గోటేటి రాఘవరాజు గారికి 1957 సంవత్సరంలో 13 ఎకరం, ఈవేళ గోటేట్లో 7 ఎకరాలు ఉంది ఆయనకు. కాకినాడ పిఆర్ కాలేజీ కట్టినటువంటి పిఠాపురం రాజాకి చివరి రోజుల్లో ఆయన దగ్గర పనిచేసిన గుమస్తే క్యారేజీ పంపుకోవడం. మాంగారు 1000 ఎకరాలు సంపాదిస్తే కోడలు 4 కోడళ్ళు ఉంటే నేనే చూడాలా, నేనే చూడాలంటే మాంగారికి అన్నం లేకుండా చేసేసిన వాళ్ళు ఉన్నారు. 4 కూడా అలా అనుకుంటారు, నేనే చూడాలా, నేనే చూడాలా. 1000 ఎకరాలు వీళ్ళు పనిచేసుకుంటారు, అది 1000 ఎకరాలు సంపాదించే చెడు తిండి దగ్గర చచ్చిపోతాడు. వాడు ఇదంతా ఏమిటి అని మీరు అనుకోవచ్చు, మీరేం కంగారు పడకొద్దు, ఆ చచ్చి కూడా దేహ ప్రారంభం. వాడు 1000 ఎకరాలు సంపాదించాడు, ఈ కోడల చేత కొడుకుల చేత ముట్టి కలిగి తిండి దగ్గర చచ్చిపోయి ప్రారంభం ఆడిది ఎవరు వాడు, వాడు ఎప్పుడు కృష్ణారామం అనుకుండా సంపాదించాడు. అది 1000 ఎకరాలు సంపాదించినప్పుడే ఉంది అది ప్రారంభం, వాడు తిండి లేకుండా చచ్చిపోవాలని. ఇంకేంటి 1000 ఎకరాలు అన్నం పెట్టి మనిషి పెట్టారా? 1000 ఎకరం సంపాదించినాడు పొలం తెచ్చి అన్నం పెట్టదు మనిషి పెట్టాలి, ఆ మనిషి పెట్టాడు కదా, దేహ ప్రారంభం. అది ఇవన్నీ చూసి ఆశ్చర్యపడక్కర్లేదు, అది ఈశ్వరాజ్ఞన. ఈశ్వరాజ్ఞ మనం ఉల్లంఘించలేము, నాతో సమానమైంది కానీ నాకు మించింది కానీ లోకంలో కానీ ఇతర లోకాల్లో కానీ లేనే లేదు, నన్ను కాదని నువ్వు చేసేది ఏమీ లేదు. ఈ భీష్ముణ్ణి, ఈ ద్రోణుణ్ణి, ఈ కర్ణుని నేను చంపే ఉంచాను. నేను చంపిన వాళ్ళు నువ్వు చంపి గౌరవం చంపావని అనుకుంటారు లోకం, అర్జునుని చంపాడు అనుకుంటారు, కానీ నాది గౌరవం లేదు. ఈశ్వరాజ్యాన్ని ఉల్లంఘించడానికి ఇక్కడ ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఎవడకి లేదు, అతిక్రమించలేడు. అదే కృష్ణుడు చెప్పాడు గీతలో, చైతన్యాన్ని కాదని ఈశ్వరుని కాదని అతిక్రమించి ఎవడు వల్ల ఏ పని అవ్వదు. అది ఈశ్వరుడికి మించి ఇంకో శక్తి లేనే లేరు. ఉందనుకుంటే మన అజ్ఞానం గుర్తు ఏది వద్దంటున్నారో మరి అదే ప్రశ్న అడుగుతున్నాడు. డాక్టర్ గారు మనల్ని వంకాయ కూర తినొద్దని చెప్పకుండా ఉంటారు మనిషి, వంకాయ కూర తినొద్దంటే అసలు వంకాయ కూర జ్ఞాపకం వస్తుంది. నువ్వు దెయ్యాన్ని తలపెట్టుకోవద్దు అంటే ఇంక రోజు దెయ్యం జ్ఞాపకం వస్తుంది. పని చెయ్యి, ఎదురు చూడొద్దు, వచ్చే వస్తుంది, వచ్చిందేదో వస్తుంది రాని దగ్గర రాదు, చేతిలో ఉన్న పని మట్టుకు శ్రద్ధగా చేయని భగవాన్ చెప్తే ఇండియాలో ఉన్నాడు మొత్తం ఉజ్జాయం పని చెప్పండి, నాకు 2 సంవత్సరాలు జ్ఞానం వస్తున్నాడు అంటే ఇక్కడ భగవాన్ చెప్తున్నారు కాలం అనేది లేదు. మనసు ఉన్నవాడికి కాలం, మనసు లేనివాడికి కాలం, బ్రహ్మంలో కాలం లేదు, చైతన్యంలో కాలం లేదు, సత్యంలో కాలం లేదు, అసత్యంలోనే కాలం ఉంది, అహంభావంలోనే కాలం ఉంది, దేహభావంలోనే కాలం ఉంది, మనసులోనే కాలం ఉంది. అది కాలాతీతం, అది కామాతీతం, సద్వస్తువు కాలాతీతం, కామాతీతం. కామానికి శత్రువు శివుడు, కంసుడికి శత్రువు కృష్ణుడు. నాకు 2 సంవత్సరాల్లో వస్తున్నాయి, 7 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాయి భయ్యా, సంవత్సరాలు లేవు ఏమి లేవు, కాలం అనేది గాఢ నిద్రలో ఉండగా మనకి 12 గంటలు నిద్రపడితే 12 క్షణాలకి వెళ్ళిపోతుంది. అక్కడ కాలం ఎక్కడ? నీకు మనస్సు పనిచేస్తా అంటే కాలం, మనస్సు పనిచేయనప్పుడు కాలం ఏముంది? లోపల చైతన్యం అది పనికి అతీతం. మనం చేయడం పని చేస్తున్నాం పని చేస్తున్నాం అనుకుంటాం కదా, అది సాధించాం ఇది సాధించాం అనుకుంటాం కదా. ఈ సాధించడానికి అనుకోటాలకి ఈ ఉండటాలకి అచేతం, కాలానికి అచేతం, కామానికి అచేతం. ఏదో సాధించామనుకుంటాం కదా మనం, దానికి కూడా అచేతం, అది పనికి కూడా అచేతం, కర్తకి కర్మకి క్రిమికి అన్నిటికీ అచేతం, అన్ని గుణాలకి అచేతం, అన్ని కాలాలకి అచేతం, అన్ని ప్రాంతాలకి అచేతం. అచేతం ఎక్కడో దూరాన లేదు, అంతటా వ్యాపించి ఉంది వాడు ఈశ్వరుడు. అంతటికీ అచేతంగా ఉన్నాడంటే నీలో లేడని కాదు, అంతటా ఉన్నాడు నీ లోపలే ఉన్నాడు, అలాగే నీకే పరిమితం లేడైనా. అంటే నీకు కాలం అసలు లేనట్లే, కాలం లేదు దూరం లేదు. లెక్కల్లో వస్తుంది కదా దూరము కాలం ఏదన్నా వస్తుంది, కాలం లేదు దూరం లేదు. ఇది అహంకారం అహంభావం ఉదయించాక నీకు కాలము టైం సెన్స్ ఇవన్నీ వస్తున్నాయి. మనకి కాలం ఎప్పుడు బాధపడుతుందంటే పలానా దేహం నాది పలానా పేరు నాది, అబ్బా ఆ రెండాటితోటి పలానా పేరు నాది పలానా దేహం నాది అని ఒక పర్టికులర్ బాడీతో ఒక పర్టికులర్ నేమ్ తోటి తాదాత్యం పొందినప్పుడే కాలం పీడిస్తుంది, ఈ కామం పీడిస్తుంది. ఎక్కడ పీడించిన పడలేదు, చనిపోయిన తర్వాత కూడా పీడించే లోకాలకి వెళతాం మనం. ఇక్కడ బాధ అక్కడ బాధ, ఇక్కడ దుఃఖం అక్కడ దుఃఖం, ఎప్పుడు జీవన్ముక్తులు కాకపోతే. ఈశ్వరుడికంటే మనం ప్రేమించేవాడు ఎవడు లేడు, కానీ ఉన్నాడని అనుకుంటాం. దాని అదే మన అజ్ఞాన గుర్తు. ఈశ్వరుడికంటే మన క్షేమం కోరేవాడు, ఈశ్వరుడికంటే మన హితం కోరేవాడు ఎవడు లేడు సృష్టిలో, కానీ ఉన్నాడేమో అనుకుంటాం మనం. అదే మన ఆంభావన గుర్తు. ఎంచదంటే ఈ భగవంతుడిలో మనకి ఐక్యం అవ్వాలని ఉన్నా ఐక్యం కాడిపోవడానికి కారణం మనలోని సెపరేట్నెస్, మనలోని అహంభావనే కారణం. అహంభావన వచ్చాక అన్నీ వస్తున్నాయి, నువ్వు నీవు నేనే వస్తావు. ఆ నీవు నేనంటే నీవు నేను సినిమా వచ్చిందట నీ మధ్య సినిమా వస్తే ఆ సినిమా ఎవడో కొంటాలో పెట్టిన డిస్ట్రిబ్యూటర్ నష్టం వస్తున్నాయి. ఎవడో చెప్తున్నాడు 20 లక్షలు కొంటే నాకు 2 కోట్లు లాభం వచ్చింది. ఎవడో కొనబోతే నేను కొన్నానండి 20 లక్షలు 2 కోట్లు లాభం వచ్చింది. లాభం రాదేమని ఎవడ కొనలేదు, నువ్వు కొన్ని చూద్దాం 20 లక్షలు కొంటే 2 కోట్లు లాభం వచ్చింది. అది అంటే అక్కడ అతని గొప్పతనం కదా, దేహ ప్రారంభం. నీ ప్రారంభంలోనే దేహం వస్తుంది, ఇరాని దగ్గర రాదు. కొంతమంది ఏమనుకుంటారని మా తెలివితేటల వల్ల సంపాదించామనుకుంటారు, అది వాళ్ళ మూర్ఖత్వం మరొక గుర్తుంది. వాళ్ళకి ఎలా అనిపిస్తాను మా తెలివితేటల వల్ల సంపాదించాము, అది కూడా ఈశ్వరుని దయ. యేసుక్రీస్తు అంటాడు నీ తెలివితేటల వల్ల తెల్లబడిపోయిన ఒక ఇంటికి నల్లగా చేసుకోలేదు ఏంటి అని సంపాదించదు అంటాడు యేసుక్రీస్తు. సంపాదించే ప్రతివాడు నేను గనువుని అనుకుంటాడు, నా తెలుగు చేతిలో నేను సంపాదించేశాను అనుకుంటాడు. అదే మాయ అంటది. ఎవరికైనా పదం వచ్చిందనుకోండి, నా ప్లానింగ్ వల్ల నాకు పదం వచ్చేసింది అనుకుంటాడు. కాదు, ఈశ్వరుని వెళ్ళినప్పుడు ఏమి జరగటానికి అవకాశం లేదు. అంటే ఒక నిత్యమైన స్థితి ఉంది, సత్యమైన స్థితి ఉంది. ఏదైతే నిత్యమో అదే సత్యం, ఏదైతే సత్యమో అదే నిత్యం, ఏదైతే సత్యమో అదే అందమైనది, ఏది అందమైనదో అదే సత్యం, ఏది నిత్యమో అదే సత్యం, ఏది సత్యమో అదే అందమైనది. లోపల అందమైన వస్తువుని చూడటానికి 10,000 నేత్రాలు సరిపోవటండి. అది ఇంద్రియాలకు అందదండి, మనసుకి అందదు. మనసుకి అసలు పంచదార రుచే మనం చెప్పలేము. లోపల సత్యానుభవం కలిగాక అది మన ఇంద్రియాలకు అందదు. ఒకవేళ దాని సౌందర్యాన్ని మన ఇంద్రియాలు చూడాలంటే 10,000 నేత్రాలు చూడలేమని చెప్పాడు. దాని సౌందర్యం మన 2 నేత్రాలు వదిలేయండి, 10,000 నేత్రాలు చూడలేము. షేక్స్పియర్ డ్రామాలో పెళ్లి కూతురు చాలా బాగుందని చెప్పాడు. అది చాలా బాగుంది పెళ్లి కూతురు. ఆ పెళ్ళికొచ్చిని వర్ణించాడు. వర్ణించేమన్నాడంటే ఏదో సరిగ్గా చెప్పలేకపోతున్నాను అనిపించింది. వాడు ఏమనంటే డ్యూటీ వాక్స్ అని ఏర్పడి అన్నాడు. సౌందర్యం ఒక రూపం ధరించి భూమి మీద నడుస్తుంది అన్నాడు. ఏదండి వాక్స్ అని ఏర్చు, డ్యూటీ వాక్స్ అని ఏర్చు. మనం నడుస్తుంటే కాళ్ళు పక్కెళ్తే చేతులు పక్కెళ్తూ ఉంటాయి. డ్యూటీ వాక్స్ అని ఏర్చు, ఏదైనా వాక్స్ అని ఏర్చు. ఆ సౌందర్యం కూడా భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్. కొంతమందికి ధనం ఇస్తాడు, కొంతమందికి చదువు ఇస్తాడు, కొంతమందికి అధికారం ఇస్తాడు, కొంతమందికి పదవి ఇస్తాడు. అది కూడా ఆ సౌందర్యం కూడా భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్. అది ఒక స్వాములు వారు ఒకసారి ఎవరో ముక్కు చూస్తున్నారు. ఒక స్వాములు వారు ఎవరు ముక్కు చూస్తున్నారంటున్నారా పరిశీలనలు ఏంటి, మీరు స్వాములేమి కూడా మీరు స్వాములు అలా చూడకూడదు, వారు ముక్కు అలా చూస్తున్నారంటారు. నేను చూసి వారు ముక్కు కాదు, వారు ముక్కు తయారు చేసిన భగవంతుడు ఎంత గొప్పవాడని భగవంతుని జ్ఞాపకం పెట్టుకుంటున్నారు. అంత అందమైన ముక్కును తయారు చేసిన భగవంతుని స్మరించుకుంటున్నాను. ఈ ముక్కు కాదు నేను చూసింది, ఈ ముక్కును తయారు చేసిన వాడు మేకర్ని దృష్టిలో పెట్టుకున్నాను. నాకు ఈ ముక్కు కదా నాకు కావలసిన, ఈ ముక్కు తయారు చేసినాడు కావాలి, ఆడిపాదాలు పట్టుకోవాలి. ఇప్పుడు నేను ఏదైనా సాధన చేయాలనుకుంటున్నాను, ఏం చేయమంటారు? ఇప్పుడు నేను ఏం చేయను, ఏదో చెప్పండి, మరి ఏదో చేయాలనుకుంటున్నాను. డబ్బులు బయట లేదంటున్నారు, లోపలే ఉందంటున్నారు. నాకేదో చేయకపోతే నాకు కాలక్షేపం అవ్వదు. నాకు ఏదో చెయ్యాలంటే ఏం చేయమంటారు, ఏం జపం చేసుకోమంటారా, ధ్యానం చేసుకోమంటారా? ఇంకోటి భగవంతుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నవాడికి ఎప్పుడు ఆయన అజ్ఞానం ఆయన చేస్తాడో ఆయన చెయ్యాలా తెరనుకుంటాడు. ఆ ఈశ్వర ప్రణాళికలో ఎప్పుడు మనకు జ్ఞానం రావాలి అప్పుడు వస్తున్నాను అలా అంటాడు. ఆడికి ముక్కులో గాలి కూడా ఒక్కర్లేదు. మీరు ఎలా కాదు ఎప్పుడు వచ్చేస్తుంది ఏం చేసేమంటారు అని అంటున్నాడు. ఇప్పుడు మీ తగ్గించేమంటారు గోడ కట్టించేమంటారు తొందరగా వచ్చేది ఏం చేయమంటారు అని అడుగుతాడు. కొంతమందికి పరిపూర్ణమైన విశ్వాసం ఎలా ఉంటుందంటే భగవంతుడి మీద ఆయన ప్రణాళికలో నేను తెరం పైన పెట్టాడు కదా ఇక్కడ మరి ఆయన దైవం లేదు చేసేయాలి ఎప్పుడు చేస్తాడు ఆయన కోసం ఆయన ప్రార్థించి తొందరగా కంగారు పెట్టరు ఈశ్వరుని కంగారు పెట్టరు వారి దయ్యాలి అప్పుడు ఎప్పుడు ఎప్పుడు తీసేయాలి అప్పుడు నా ముక్కులు గాలి తీసుకుంటే తీసేస్తాడు నా ముక్కులు గాలి చూసుకుంటే చూసుకోవద్దని కాదు వారి దయ్య అది పరిపూర్ణమైన శరణాగతి లక్షణం. విభీషణుడు రామచంద్రమూర్తి శరణాగతి కోరుకున్నాడు కానీ ఆయన ధర్మం కోసం రాముడు పక్షానికి వెళ్ళాడు కానీ రాజ్యం కోసం వెళ్ళలేదు. ధర్మం పక్షానికి వెళ్తే రాజ్యం కూడా వచ్చు. అదే పొద్దున్న నా పక్కన కూర్చుని అనుకో ఎవడ కొనకపోతే నేను పొద్దున్న నాకు 2 కోట్ల లాభం వచ్చింది. నా పక్కన కూర్చొని చెప్తున్నాడు ఎవడ కొంటాడు మనం కొని చూద్దాం పోతే పోతుంది ఉంటే ఉంటుంది అనుకుని ఎవడ కొంటాడు నేను కొంటే నాకు 2 కోట్ల లాభం వచ్చిందండి. అందులో నాకు తెలియదు లేదు పోటీ కూడా కలవు నేను బజమాలిచ్చారు బజమాలిచ్చి ఎంత చేస్తే 2 కోట్లు నాకు లాభం వచ్చి కూర్చుని ఇందులో నాకు తెలివి ఎక్కడ ఉందన్నాడు. ఈశ్వర ప్రారంభం అది దేహ ప్రార్థన ఈశ్వరు యొక్క ప్రసాదం అది. అలాగే మోక్షం కూడా కొంతమందికి మాకు మోక్షం వచ్చారు అలా కోరుకోరు ఏమో ఈశ్వరుడు దయ ఆయన దయ ఆయన ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు కాలప్రవాహం. ఈ దేహం చనిపోవాలని ఎవరు ఏదో నిర్ణయం పడింది కదా అలాగే నాకు కూడా ఏదో జ్ఞానం వచ్చి రోజు దాన్ని నిర్ణయించి ఉంటాడు ఆయన దయ అంట అంత పరిపూర్ణమైన శరణాగతి సిద్ధం. రామానుజుని శరీరం విడిచిపెట్టిన రోజున అందరినీ భక్తుని దగ్గరకు రమ్మన్నాడు. దేహభావన తగ్గించుకోండి అహంభావన తగ్గించుకోండి విశ్వాస ఇంజనుడితోటి సహవాసాలు చేయకండి. దైవ నింద చేసేవాడి దగ్గర కూర్చోవద్దు దైవ నింద చేసేవాడి దగ్గర కూర్చోవద్దు విశ్వాస ఇంజనులతోటి సహవాసాలు చేయకండి. అహంభావన వ్యక్తిభావం సాధ్యమంతరకు తగ్గించుకోండి. మీరు లేకపోతే నేను ఉండలేము అన్నారు రామానుజీ యొక్క భక్తులు కొంతమంది. అప్పుడు ఆయన ఉండగానే ఒక విగ్రహం చేయించి ఒక రాతి విగ్రహం చేయించి ఆ రాతి విగ్రహాన్ని కౌగిలించుకున్నారు. అప్పుడు ఈ రూపంలో నేను ఉంటాను అని అక్కడ రాజు అది చర్మ సన్నిధి అంటారు శ్రీరంగంలో దాన్ని చర్మ సన్నిధి అంటారు. ఆ విగ్రహాన్ని ఆయన కౌగిలించుకుని ఆ శక్తిని ప్రసాదించే విగ్రహాన్ని అక్కడ పెట్టారు. ఈ విగ్రహం అనుకోకుండా రాచ విగ్రహం అనుకోకుండా రామానుజీ అనుకోండి అని చెప్పారు. ఆ రకంగా రామానుజుని ఇందులో చూసుకోండి అని చెప్పారు. ఇప్పుడు కూడా శ్రీరంగంలో అది ఉంది రామానుజుని చర్మ సన్నిధి అంటారు. మీరు ఎంత ఎంత తగ్గించుకోవాలంటే అంత తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. వ్యక్తిభావన అహంభావన తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. పారిష్ఠేహాలు చేయవద్దు. దైవ నింద చేసేవాళ్ళ పట్ల దైవం పట్ల విశ్వాసం లేని వాళ్ళతో సహవాసాలు పనికిరావు. నేను చాలా విషయాలు కూర్చోబెట్టి చెప్తాడు రామానుజుడు చివరి గంటలో. మనం బయటికి ఎంత బాగున్నా లోపల పాడైపోయాక మనం చేసేది ఏం లేదు. కొన్ని కొన్ని మామిడిపూలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి నోట్లో పెట్టుకుంటే అంతే లోపల కుళ్ళిపోయి ఉంటాయి. చాలామంది మనుషులు అంటే చాలామంది చర్మ సౌందర్యానికి ఇస్తున్న ప్రాముఖ్యత గుణ సౌందర్యానికి ఎవరు. చర్మం కంటే గుణం గొప్పది. ఈ ఆ స్థితిని చేరుకోవడానికి నేను ఏమో చేయాలనుకుంటున్నాను అని ఏం చేయమంటారని మళ్ళీ భక్తుల ప్రశ్న. నువ్వెక్కడ ఉన్నావు అనుకుంటున్నావు అది ఎక్కడ ఉందనుకుంటున్నావు దాన్ని పొందడానికి చెయ్యాలనుకుంటున్నావు ఏమి చేస్తుంది నీవై ఉన్నావు. వారు ఏమి చేయరు వారు ఏమి చేయరు ఓడకముండు. అని చేసినా చేయని వాడితో సమానంగా ఉండాలి. కర్తలేని కర్మ చెయ్యి. ఏదో చేయడం చేసిన కదా చేసేవాడిని తీసేయి. ఏదో చేయాలి ఏదో చేయాలనుకుంటున్నా చేసేవాడిని తీసేయి. నీ దేవ ప్రారంభం ద్వారా ఏది జరగాలంటే అది జరుగుతుంది. కర్తలేని కర్మ చెయ్యి. కర్తృత్వంతో చేసిన కర్మని బంధిస్తుంది. కర్తలేని కర్మని బంధించదు. అసలు వస్తువు ఏం చేయదు. వారు ఉంటారు ఓరక ఉంటారు వారు ఉంటారు మీరు చేసేది చూస్తారు మీకు సాక్షిగా ఉంటారు. వారు ఓరక ఉంటారు లోపల వారు ఓరక ఉంటారు మీరు ఓరక ఉండలేకపోతే ఏదో సాధిస్తారు ఏదో సాధిస్తాను అంటారు. మనం మంచి పనులు చేస్తే చిత్తశుద్ధి కలిగిస్తుంది. అంతవరకు మంచి పనుల యొక్క ప్రాముఖ్యత అంతవరకు చిత్తశుద్ధి కలిగిస్తుంది. అయ్యేవనైతే ఆయనే తీయాలి ఈశ్వరుడే తీయాలి. అది గమ్యం ఎక్కడ నువ్వెక్కడ ఉన్నావు మోక్షం ఎక్కడ ఉందనుకో. నెలలో వస్తువు పెట్టుకుని నెలలో ఒక వస్తువు పెట్టుకుని అది నెలలో పెట్టుకున్నామని మర్చిపోయి ఆ వస్తువు కోసం ఎదగటం ఎలా ఉంటుందో మన మోక్షం కోసం వెతుక్కోవటం కూడా అలాగే ఉంటుంది. కొంతమంది కళ్ళజోడి ఇలా కళ్ళకి పెట్టుకుని కళ్ళజోడి కోసం వెతుక్కుంటూ ఉంటారు. మేము కూడా ఒకసారి భోజనం దగ్గర పళ్ళు పెట్టుకుని భోజనం సబ్బులు పెట్టి పట్టిపోతాం. అలాగే కొంతమంది నెలలో వస్తువు ఉంటుంది వాళ్ళకి మర్చిపోతారు. నెల వస్తువు పెట్టుకున్న వాళ్ళు మర్చిపోతారు. పెళ్లికి అరవుడుగా ఉన్నారనుకోండి పెళ్లికి వెళ్ళిపోవాలి బాగా అలంకరించుకోవాలి ఆ చూసే వాళ్ళకి మనం అందంగా కనపడాలి. ఆ పెళ్లికి తిరిగింటే మనం అందంగా కనపడాలి బాగా అందంగా కన్నారు కదా నెలలో పెట్టేసుకుంటాం. తర్వాత మళ్ళీ పెట్టుకోలేదేమో అనిపిస్తుంది మళ్ళీ పెట్టుకొని వెతికేస్తూ ఉంటాం. పెట్టుకో మళ్ళీ పెట్టుకొని వెతికినా దొరకదు జరగకపోతే ఏంటి జరగలేదని ఏడుస్తూ ఉంటాం. మెడలో వస్తువులో మెడలో ఉన్నాయి, పెట్టుకొని వెతుకుతూ ఉంటాం దొరకలేదే అంటే మెడలో నీ మెడలోనే నీ వస్తువు పెట్టుకున్నావు సంగతి నువ్వు మర్చిపోతే ఏమిటో చేస్తున్నావు. నువ్వు కూడా అంచనివయ్యా, నీ హృదయంలో ఉన్నదాన్ని మర్చిపోయి అది తెలివికి అంత విధ ఆ పని చేయమంటారా, నువ్వు నీ పని చేయమంటారా, ఏ పని చేస్తే జరుగుతుంది. ఆ మెడలో ఉన్న వస్తువుని ఆ పెట్టులో వెతకమంటారా, ఈ పెట్టులో వెతకమంటారని అడగటం ఎటువంటిదు. నేను ఆ పని చేయమంటారా, ఈ పని చేయమంటారా మోక్షాన్ని పొందటానికి. తండ్రి పిల్లడు మీరు ఉయ్యాల చెట్లు పెట్టారనుకున్నాడు, ఉయ్యాల చెట్లు ఉన్నాడని సంగతి మర్చిపోతే ఊరంతా ఎదుగుతూ ఉంటారు. మరుపు మరుపు కారణం అది, దానికేంటి మరుపు, ఆ ఎరుకు వల్ల మరుపు పోతుంది. దానికి సంబంధించిన ఎరుకు రావాలి, మనకి దేహగతమైన ఎరుకుంది, మనోగతమైన ఎరుకుంది, చేయటం ఉంటారు ఇక ఎరుకు లేదు. ఆ ఎరుకు పోవటం వల్ల అది మనకు భ్రాంతి కలిగింది, మరుపు వచ్చింది, అక్కడి నుంచి అన్వేషణ ప్రారంభమైంది. నువ్వు వెతకటం కూడా అటువంటి చెప్తావు, నువ్వు శాంతి కోసం వెతుకుతున్నావు, ఆనందం కోసం వెతుకుతున్నావు, కానీ అదే నువ్వు అన్న సంగతి మర్చిపోయావు, అంచేత వెతుకుతున్నావు. మీరు చెప్పే విషయాన్ని అందుకోవడానికి నాకు మార్గదర్శకత్వం కావాలి, గైడ్ కావాలి. భగవాన్ చెప్తున్నారు, ఏ గురువు అయినా నీ హృదయంలో ఉన్నదాన్ని నీకు తెలియజెప్పేవాడు గురువు. గురువు అంటే చీకటిని పోగొట్టేవాడు, సందేహాలను పోగొట్టేవాడు, అనుమానాలను పోగొట్టేవాడు, మీలోని చీకటిని పోగొట్టేవాడు గురువు. అంటే ఏం లేదు, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వస్తువు ఉందనుకోండి, బల్ల మీద వస్తువు ఉందనుకోండి, ఉదాహరణకి బల్ల మీద బాగా అర్థం చేసుకోండి, ఈ బల్ల మీద ఏదైనా వస్తువు ఉందనుకోండి, బాగా ఇక్కడ చీకటిగా ఉందనుకోండి, ఈ బలమైన వస్తువు ఉన్నట్టు ఉన్నా ఉన్నా కనపడదు, చీకటిగా ఉంటుంది. చీకటిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉంది, ఎవరు దాన్ని టార్చ్ లైట్ తీసుకొని చూస్తాం అనుకోండి, అది ఉంటుంది కనిపిస్తుంది. ఏం లేదు, జ్ఞానం అంటే నీ హృదయంలో ఉన్న వస్తువు నీకు ఇరుకుపరుస్తున్నది జ్ఞానం. చీకట్లోనే ఆ వస్తువు ఉంది, వెలుతురు వచ్చినప్పుడు ఆ వస్తువు ఉంది, కానీ చీకట్లో నీ కలపట్టలో వెలుతురులో నీకు కనిపిస్తుంది, ఆ జ్ఞానంలో వెలుతురు, అవి ఉన్న వస్తువు నువ్వు ఉన్నట్టు చూపించు జ్ఞానం. అని చెప్పి నీకు భగవాన్ చెప్తున్నారు, లోపల ఉన్న వస్తువు నువ్వు సంపాదించేది కదా ఎప్పుడు ఉన్నది, అది నీకు అహంభావన రాకముందు కూడా ఉంది, నీ అహంభావన అనిపిస్తుంది దాన్ని సంపాదించాలని, అలా అహంభావన పుట్టక ముందే అది ఉంది, అహంభావన ఉదయించక ముందే అది ఉంది. అంటే దానికి ఎప్పుడు ఉంది, ఎప్పుడు ఉండదు దాన్ని సంపాదించడం అంటే ఏమి లేదు, ఒకవేళ ఏదో సంపా ఉన్నదే అది తప్పింది, బయట విషయాలు ఏమి అది సంపాదించాలి ఇది సంపాదించాలి అనుకుంటూ ఉంటారు కదా, ఆ సంపాదించింది వచ్చింది దారిని అది వెళ్ళిపోతుంది, ఏ దారిని వచ్చింది ఆ దారిని బయటకు వెళ్ళిపోతుంది. ధనం ఉందనుకోండి ఒకసారి ఎలా వచ్చింది అలా పోతుంది, ఏదో సంవత్సరం కింద 50,000 కోట్లు ఉన్నాయంటారు, ఏంటో తెలియదు, ఇవాళ రూపాయి కనపడదు. భగవాన్ ఇక్కడ ఒక విషయం అద్భుతంగా చెప్పాడు, అంటే అసలు సంపాదించే ఎప్పుడైనా ఎప్పుడు నాశనం అవ్వాలని నిర్ణయం పడి ఉంటుంది. ఈ విషయం అపూర్వం అద్భుతం ఉదాత్తం. అలాగే నీకు పదవి వచ్చినప్పుడు ఏ రోజున పోవాలని నిర్ణయించబడి ఉంటుంది, నీ శరీరం తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చినప్పుడు ఏ రోజున చచ్చిపోవాలని నిర్ణయం పడి ఉంటుంది. ఈ మధ్య ఎవరో అమ్మగారు చెప్పారు నాకు, నీ మామూలుగా ఏకాంతంలో కూర్చున్నప్పుడు నామం చేసుకుంటున్నాను నామం చేసుకుంటున్నాను, నడిచేటప్పుడు పని చేసుకునేప్పుడు చేసుకోలేకపోతున్నాను, ఆ గురువు గారితో చెప్పిందట. వాళ్ళు గురువు గారు అన్నట్టునే ఏకంగా నువ్వు నామం చేసుకునేప్పుడు చచ్చిపోతే మరి పర్వాలేదు, పని చేసుకునేప్పుడు నడిచేటప్పుడు చచ్చిపోతే మరి ఎలాగా అన్నారు, అలా నడిచేటప్పుడు చచ్చిపోతావేమో పని చేసి చచ్చిపోతావని. అంటే ఆవిడ చెప్పినట్టుంది, ఏకాంతంగానే ఒంటరిగా కూర్చున్నప్పుడు నామం చేసుకుంటున్నాను, పని చేసుకునేప్పుడు ఏమో మర్చిపోతున్నాను, తర్వాత నడిచేటప్పుడు కూడా మర్చిపోతున్నాను, ఇంట్లో ఆ గదిలో నుంచి ఈ గదిలో ఆ గదిలో కంటే నువ్వు చెప్పింది బాగానే ఉంది, మరి జపం చేసుకునేప్పుడు నువ్వు చచ్చిపోతే పర్వాలేదు, పని చేసుకునేప్పుడు పని నడిచేటప్పుడు మర్చిపోతాను అంటున్నాను, మరి అప్పుడు చచ్చిపోతే ప్రమాదం ఆలోచించుకోమని చెప్పారు. అంటే ఎప్పుడు నామం విడిచిపెట్టద్దు, ఎప్పుడు ప్రాణం పోతుందో మనకు తెలియదు. భగవంతుడు చెడు మనకు బంధుత్వం కలిపిది నామం. ఇప్పుడు లక్ష్మీరాజు గారు వెళ్ళి అక్కడే అంటాం, అక్కడండి ఇక్కడండి అలాగండి ఇలా నా కాలువ పక్కన ఉందండి, ఆ పెద్ద గేట్ ఉంటుంది ఏదో చెప్తారు కదా, ఆ గుర్తులు ఆ నామం కూడా అలా తీసిపోతుంది మన భగవంతుడి దగ్గర. మీరు జపం చేసుకోండి, భగవాన్ రెండు మార్గాలు చెప్తున్నారు, జపం చేసుకోండి మంచిది, లేకపోతే జపం చేసి జపం పక్క తీసేయండి, ఇలాగైనా పర్లేదు అలాగైనా పర్లేదు, ఈ మార్గం కానీ ఆ మార్గం కాదు, మీ జన్మాంతర సంస్కారాన్ని బట్టి ఏది ఇష్టం అయితే చేసుకోండి. ఉన్నది ఒక్కటే, ఒక్కటంటే ఒక్కటే, మిగతా ఎందుకు వచ్చిన దాన్ని వెళతాయి, ఒకటంటే ఒకటే, ఒకటంటే ఎన్నిసార్లు చెప్పినా అంటే ఒకటంటే ఒకటే, ఒకటంటే ఒకటే. ఒకవేళ ఏదో అది అది పొందాని ఇది పొందానంటే ఏంటంటే వచ్చిన దాన్ని వెళ్ళవలసిందే, నీ శరీరం వచ్చిన దాన్ని వెళ్ళవలసింది, ఎలా వచ్చి అలా పోతాము, వచ్చింది పోతుంది, రాంది ఎక్కడికి పోతుంది, అది రాలేదు, ఆ సద్వస్తువు రాలేదు పోలేదు, ఆత్మ పుట్టలేదు అంటే దానికి చావు లేదు, పుట్టితే అది చనిపోతుంది, దేహం పుట్టింది కాబట్టి చనిపోతుంది, పుట్టినదానికి చావు లేదు, ఏ వస్తువు అయితే పుట్టుకలేదు అది ఆనందం అంతా అక్కడే ఉంది, దాన్ని పొందడానికి ప్రయత్నం వచ్చింది, పుట్టిన దాంట్లో ఆనందం లేదు, ఏదైతే పుట్టలేదో అందులో ఆనందం ఉంది, ఆ పుట్టన వస్తువు ఎక్కడో ఉందనుకుంటున్నాం అది నీకు అంతర్యామిగానే ఉంది, ఆ పుట్టన వస్తువు నీకు దొరికితే ఆనందం కూడా నీకు అనుభవంలోకి వస్తుంది. భగవాన్ అంటున్నారు వచ్చిందేదో పోతుంది అంటాడు, వచ్చిందేదో వెళ్ళాలి కదా బయటకు అంటున్నారు, నీ ఇంటికి ఏదో ఏదో వస్తువు వచ్చింది బయటకు పోవాలి, రోజు వచ్చింది వెళ్ళాలి కదా, అది మనిషి అయినా సరే వస్తువు అయినా సరే డబ్బు అయినా సరే ఏదైనా సరే వచ్చింది వెళ్ళాలి కదా బయటికి, చాలా మంది అనుకుంటారు ఒక్క అమ్మాయి ఏంటంటే నాలుగు తరాల కింద, నాలుగు తరాల కింద సాగుతాయి, వాళ్ళు తగలైతే ఒక అల్లుని ఏర్పాటు చేసి ఉంచుతాడు భగవంతుడు. అక్కడ ఈ పిల్ల ఒక ముందు రెడీగా ఉంటాడు, భగవంతుడు ఆ సమయం పూజిస్తాడు, ఆడు మోసుకుపోతాడు మొత్తం అంటాడు. చేతికి చెప్పలు, ఈ భగవంతుడు తిరిగి చెప్పలో స్వప్నం లక్షల స్వప్నం ఉన్నది ఒక్కటే, ఒక్కటంటే ఒక్కటే. మిగతా ఏదైనా వచ్చింది వెళ్ళవలసిందే వచ్చింది ఎలా, ఇవన్నీ కూడా మనకు ఎలా అనిపిస్తాయంటే ఇవన్నీ నిదా కాదనిపిస్తాయి. నిదానికి నగ్న సత్యాలు, ఈ దేశానికి కాలానికి అతీతమైంది. ఎవరి మీద అసూయ మీద కోపం లేదు చెప్పిన మాటలు కాదు, నేరుగా ముత్యాలు నగ్న సత్యాలు. అది మీకు జ్ఞానం కలిగే వరకు వస్తువు అక్కడ ఉందని ఎక్కడుందని వెతుక్కుంటూ ఉంటాం. ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది, ఎప్పుడో తెలుసుకోవాల్సింది, ఎప్పుడో తెలుసుకోవచ్చున్న భావన నీకుండదు. అజ్ఞానం వల్ల నీకు అలా అనిపిస్తూ ఉంటుంది. నీకు లోపల ఏ వస్తువుకైతే బంధం లేదో ఆ వస్తువుని తెలుసుకో వరకు ఏదో బంధంలో పడతానే ఉంటావు నువ్వు. అంచేత లోకాన్ని బాగు చేయటం కాదు, ముందు జ్ఞానాన్ని సంపాదించుకో. కానీ అందరికీ చెప్పులు కొనిపెట్టా పేరు, నువ్వు చెప్పులు కొనుక్కో, నువ్వు గుచ్చుకో. నువ్వు చెప్పుకున్న రాలు రాయి పన్న నిన్ను గుచ్చుకోదని శుభ్రంగా నడిచి వెళ్ళిపోవచ్చు. అందరికీ గొడుగులు కొనపోయి నువ్వు గొడుగు ఒకటి కొనుక్కో, నువ్వు వర్షం కురిసిన ఏ ఇబ్బంది లేదు నీకు. ముందు నీ శాంతి సంపాదించు. లోకం ఎలాగుందో ఇలాగుందని కాదు, అది అలాగ ఉంటుంది. కుక్కతోకది సొసైటీ నువ్వు తొందరగా మార్చలేవు, దాని నేచర్ ఎటువంటిది. అంటే సొసైటీ ఎలాగుంది ఇలాగుందని కాదు నువ్వు ఆలోచించవలసింది. నువ్వు చెప్పులు తొనుక్కో, అక్కడ ముళ్ళు ఉన్నాయని ఇక్కడ రాళ్ళు ఉన్నాయని అనుకుంటూ కూర్చోక, ముళ్ళు ఎలాగో ఉంటాయి, రాళ్ళు ఎలాగో ఉంటాయి, నువ్వు చెప్పులు సంపాదించి వెళ్ళిపోయి దారిని వెళ్ళిపో. మనకి అశాంతి వస్తుంది, అశాంతి వస్తాం అనుకున్న తగిన కారణం మన లోపల చూసి చేసుకుంటే తెలిస్తే మనకి ఎందుకు అశాంతి వస్తుందని తెలియకుండా ఎక్కడైతే భయం ఉంటుంది. ఇతరుల కళ్ళతోటి మిమ్మల్ని చూసుకోవద్దు, మీకు కళ్ళు ఉన్నాయి, మీ కళ్ళతోటి మిమ్మల్ని చూసుకోండి. మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం లేని వాడికి, ఆత్మబలం లేని వాడికి, తన మీద తనకి నమ్మకం లేని వాడికి జ్ఞానం కూడా, జ్ఞానోదయం కూడా కలగదని ఉపనిషత్తు చెప్తుంది. మామూలుగా కొంతమంది ఏం చెప్తారంటే దేహము నేను కాదు కానీ దేహము నాదని చాలామంది అనుకుంటారు, జ్ఞానులు కూడా అనుకుంటారు. కానీ భాగవతం ఏమంటే దేహము నేను కాదు, నాది కూడా కాదు, నాది కూడా కాదు కాబట్టి అది నుంచి విడిపోతున్నాను. ఏదో ఒక రోజు నాదిలోంచి నేను విడిపోను, నాది కాదులోంచి విడిపోతాను. నేనులోంచి నేను సెపరేట్ అవ్వలేను, నాది కాదులోంచి నేను సెపరేట్ అవుతాను. నాది కాని దేశం, నాది కాని మనస్సు, నాది కాని ప్రపంచం, అన్నిట్లోనే సెపరేట్ అవుతాను. నా నాలోంచి నేను సెపరేట్ అవ్వలేను. ఒక్కటంటే ఒక్కటే ఉన్నది అది. అయితే 90 రావచ్చు మీ దేహ ప్రారంభాన్ని బట్టి, 90 రావచ్చు, అవన్నీ వచ్చిన దారిని వెళ్ళిపోతాయి. ఒకటంటే అది నీ లోపల ఉంది, అది రాలేదు, అది రాలేదు కాబట్టి అది పోదు కూడా. ఇది అది ఎత్తికడ చూడండి, అది రాలేదు కాబట్టి పోదు, వచ్చింది పోతుంది. అది రాలేదు, అది రాలేదు కాబట్టి పోదు. మీ వేళ్ళలో నుండి కొత్తగా వచ్చింది కాదు, అది రాలేదు కాబట్టి పోదు. బాహ్య విషయాలన్నీ వచ్చినాయే, వచ్చినాయి కాబట్టి పోతాయి. వాళ్ళు తిట్టారు, నేను కొట్టారు అని అర్థమైన ఈ తల పెట్టుకుంటా అంటే మీకు సాధన ఏంటండి? నేను ఇంకా లో చూపేయమలవాటు అది విషయ చింతన నుంచి దైవ చింతనలోకి మళ్లించడానికి తపస్సు. తపస్సు అంటే తపస్సు యొక్క ప్రయోజనం అది. మీరందరూ అదృష్టవంతులు, మీరు మంచి మార్గంలో ఉన్నారు, శ్రవణం చేస్తున్నారు. అవగాహన పెంచుకోండి, అర్థం చేసుకుని అండర్స్టాండింగ్ పెంచుకోండి. అండర్స్టాండింగ్ కూడా ఒక యోగంతో సమానం. ధ్యాన యోగం ఎటువంటిది, భక్తి యోగం ఎటువంటిది, అండర్స్టాండింగ్ అవగాహన చేసుకోవడం కూడా ఒక యోగం. థ్యాంక్ యూ.